ఆ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి మనకు వివరించడాని కోసము మన మధ్యలో బ్రదర్ రామకృష్ణ గారు ఉన్నారు. మనం వారిని ఆహ్వానిద్దాము. రామకృష్ణ బ్రదర్ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ బై ప్రొఫెషన్, కానీ చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మకుమారిస్తూ ఉంటూ ఈ రాజయోగ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక లైఫ్ తన లైఫ్ ని ఎగ్జాంపుల్ గా చేసుకున్నారనమాట, ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఎలా కాగలుగుతారు అని. మరి ఇక్కడ కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా తన లైఫ్ ని డెడికేట్ చేసి బ్రహ్మకుమారీస్ లో చాలా సేవలను అందిస్తూ ఉన్నారు. అలాగే బయట ఆర్గనైజేషన్స్ లో కూడా చాలా చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు. మరి శాంతి సరోవర్ ఈరోజు ఇలా తయారయ్యింది అని అంటే ఎంతో మంది బ్రహ్మకుమార్ కుమారీస్ యొక్క యోగదానం చాలా ఉంది, దాంట్లో శ్రమ చాలా ఎక్కువ ఉంది. వారిలో ఒకరు ముఖ్యులు రామకృష్ణ అన్నయ్య కూడా. గవర్నమెంట్ దగ్గర కానివ్వండి, లేదు ప్రైవేట్ సెక్టర్ లో కానివ్వండి, తన యొక్క చాలా మంచి స్కిల్స్ ద్వారా ఎంతో చక్కగా ఎంతో మందికి బెనిఫిట్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ తో కూడా చాలా ప్రాజెక్ట్స్ తో ఉండి ఎన్నో వేల మందికి బెనిఫిట్ ఇస్తున్నటువంటి రామకృష్ణ బ్రదర్ ఈ రోజు మనకి తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుండి లీడర్షిప్ క్వాలిటీస్ మీద, లీడర్ యొక్క యాటిట్యూడ్స్ ఎలా ఉండాలి, క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఇవన్నిటి గురించి మనకి వివరించబోతున్నారు రామకృష్ణ బ్రదర్. ఒక నిమిషం అందరు సైలెన్స్ లో ఉందాము. 1 మినిట్ సైలెన్స్ లో ఉండి సెషన్ ని విందాం.
పరిచయ వాక్యాలతో నన్ను మీ అందరికీ పరిచయం చేసినటువంటి వసంత, ఈ కార్యక్రమంలో లీడర్షిప్ సెషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినటువంటి షీలా కే గారికి, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ వారికి, కొన్ని అనుభవాలని, జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠాలని అందరితో పంచుకునేటువంటి అవకాశం ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాంటి అవకాశాలని పదే పదే అందిస్తున్నటువంటి ఆ భగవంతుడికి, పరాత్పరుడికి కూడా ఎంతో హృదయపూర్వక కృతజ్ఞతలతో ఈనాటి ఈ అంశం, నాయకత్వపు లక్షణాలు, నాయకత్వం యొక్క అవసరం, నాయకత్వం తీసుకువచ్చేటువంటి మార్పు, ఈ విషయాలను గురించి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ, ప్రతి ఒక్కరిలోనూ తప్పకుండా నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. కొందరు వాటిని గుర్తిస్తారు, కొందరు వాటిని గుర్తించరు. ఈ నాయకత్వపు లక్షణాలు కూడా, విధానాలు కూడా, ఆర్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్ రకరకాలుగా ఉంటాయి. ఇందులో మనం ఎటువంటి నాయకులం, మన నాయకత్వపు లక్షణాలు ఏ దిశలో ఉన్నాయి, ఏ విధంగా ఉంటాయి, అవి వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం, అనేటువంటి విషయానికి సంబంధించిన ఒక అవగాహన మనకెంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ నాయకత్వపు పరిణితి అంటే నాయకత్వం ఒక అవకాశం, ప్రతి ఒక్కరికి ఆ అవకాశం వస్తుంది. ఆ వచ్చినటువంటి జీవితంలో వచ్చినటువంటి ఆ అవకాశాల్లో మనం ఎలా స్పందిస్తామో, ప్రతిస్పందిస్తామో అన్న దానిపైన మన నాయకత్వపు అస్తిత్వం అనేది ప్రారంభమవుతుంది. అదే పరిస్థితులు అందరికీ రావచ్చు. ఆ పరిస్థితుల్లో ఒక వ్యక్తి స్పందించి వెంటనే కార్యాన్వితుడై ఆ క్రైసిస్లో వెంటనే అందరికీ ఉపయోగపడగలిగే విధంగా ఒక అడుగు ముందుకు వేస్తాడు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, డైలమా ఉంటుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఇలాంటి రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్. ఏం డెసిషన్ తీసుకోవాలి, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఏం చేస్తే ఏమవుతుంది, ఏది చేస్తే అందరికీ ఉపయోగపడగలుగుతుంది, ఇలాంటి రకరకాల కన్ఫ్యూజన్స్ థాట్స్ మైండ్లో క్రియేట్ అవుతున్నటువంటి సందర్భంలో అందరి మైండ్స్ ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, ఒక స్పష్టత కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎవరైనా స్పష్టత ఇవ్వగలుగుతారేమో అనేటువంటి ఆలోచన అందరిలోనూ కలుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలోనే ఈ కొంతమంది తమ అభిప్రాయాలను, ఎవరి అభిప్రాయాలైతే చాలా స్ట్రాంగ్గాను క్లియర్గాను స్పెసిఫిక్గాను ఆ అభిప్రాయాల్లో ఒక రకమైనటువంటి లాజిక్, ఆ అభిప్రాయంలో ఒక స్పష్టత, ఆ అభిప్రాయంలో అందరికీ ఉపయోగపడగలిగేటువంటి విషయం ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి అభిప్రాయం ఆ సమయంలో స్పందించినప్పుడు, అటువంటి వివిధ రకాలైనటువంటి అభిప్రాయాలు ఒక గ్రూప్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక ముగ్గురు నలుగురు నుంచి వచ్చినప్పుడు అందరి మనసులు వారిని అన్కాన్షియస్గానే నాయకులుగా స్వీకరించడం ప్రారంభమవుతుంది. అసలు ఎలా ఉద్భవిస్తారు ఈ నాయకులు, ఎక్కడుద్భవిస్తారు? నాయకత్వం అనేటువంటిది ఏమైనా కొంతమందికి మాత్రమే ఉన్నటువంటిదా? కొద్దిమందే మనకు నాయకులుగా కనిపిస్తూ ఉంటారు. నేను మాట్లాడేది ఈ పొలిటికల్గా ఉన్నటువంటి నాయకుల గురించి కాదు, నిజమైనటువంటి నాయకులు. ఈ నాయకులు అసలు ఎవరికీ కనిపించవలసినటువంటి అవసరం లేదండి. కొంతమంది అద్భుతమైనటువంటి నాయకులు తెర మీదకి రానే రారు, కానీ వాళ్ళు చేసినటువంటి పనులు తెర మీదకి వస్తాయి. వాళ్ళ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు క్రియేట్ చేయగలిగేటువంటి ఇంపాక్ట్ ఏదైతే అది తెర మీదకి వస్తుంది. వాళ్ళు ఎవరిని ముందు పెడతారో వాళ్ళు తెర మీదకి వస్తారు, ఈ నాయకులు తెర మీదకి రారు. ఇలాంటి నాయకులు ఎందరో ఉన్నారు, నిజమైనటువంటి నాయకులు వీళ్ళు. మనకి నాయకులు అనగానే, లీడర్స్ అనగానే మన మైండ్లో కొన్ని ఇమేజెస్ వచ్చేస్తాయి. ఏమిటి, స్పెషల్లీ పొలిటికల్గా చూస్తే లీడర్స్ అంటే ఎవరు? ఎవరైనా పొలిటికల్ గా మైండ్ అవగానే లీడర్ అంటే ఎలా ఉంటుంది ఒక స్పందన? ఒక వ్యక్తి నిల్చుంటాడు, అతని చుట్టూరు ఇద్దరు ముగ్గురు గన్మెన్లు ఉంటారు, వాళ్ళ వెనకాల 10 మంది కలిసి వెళ్తూ ఉంటారు. అది కాదు, అసలు నాయకత్వానికి దానికి ఏమీ సంబంధం లేదు. అదొక పోస్టు, అదొక పొజిషన్. ప్రతి కొన్నేళ్లకి ఆ పొజిషన్ మారిపోతూ ఉంటుంది. కానీ నాయకత్వం ఎలాంటిది, హృదయంలో ఏర్పరచుకునేటువంటి పొజిషన్. ఎప్పుడు ఈ వ్యక్తిని మనసులో తలుచుకున్నా వెంటనే లోపలికి శక్తి వచ్చేటువంటి పొజిషన్. ఈ వ్యక్తి గురించి ఆలోచించగానే ఎవరైనా సరే, వారి దరిదాపుల్లో ఉన్నటువంటి వాళ్ళు నాయకత్వంలో, వీళ్ళ గురించి ఆలోచించగానే ఒక సపోర్ట్ ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి, ఈయన చున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం, ధైర్యం క్రియేట్ చేసేటువంటి వ్యక్తి, ఒక సెక్యూరిటీని క్రియేట్ చేసేటువంటి, ఒక క్లారిటీ, ఒక డైరెక్షన్ ఇవ్వగలుగుతారు అనేటువంటి ఒక ఫోకస్ క్రియేట్ చేసేటువంటి వ్యక్తి, తనకన్నా ముందు అందరినీ ఉంచేటువంటి వ్యక్తి. కొన్ని లక్షణాలు, విశేషమైనటువంటి లక్షణాలు, తనకన్నా ఇతరులను ముందుంచేటువంటి వ్యక్తి, ఇతరుల కన్నా కూడా సమిష్టి ఫలం ఏదైతే ఉందో, అంటే ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తులని కాకుండా తన అనుచరులనే కాకుండా సమిష్టిగా ఉండేటువంటి రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ముందు ఆలోచించి దానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి వ్యక్తి వర్తమానాన్ని కాకుండా ఒక నాలుగడుగులు ముందుకు వేసి భవిష్యత్తును ఇప్పుడే చూడగలిగేటువంటి వ్యక్తి, గతంలో జరిగినటువంటి అనుభవాలన్నిటినీ కూడా పునశ్చరణ చేసుకుంటూ భవిష్య ప్రణాళికను తీర్చిదిద్దేటువంటి వ్యక్తి, తన పరిస్థితిని గురించి, ఇతరుల పరిస్థితిని గురించి, వ్యవస్థ పరిస్థితులను గురించి చక్కటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, కూలంకుషంగా అన్నిటినీ గురించి ఆలోచించగలిగేటువంటి వ్యక్తి, అందరి మాటలను వినగలిగేటువంటి ఓపిక ఉన్నటువంటి వ్యక్తి, అందరి అభిప్రాయాలను స్వీకరించడం అసంభవం అని తెలిసినా తనకంటూ ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉన్నా అందరి అభిప్రాయాలను విని వాళ్ళలో ఉండేటువంటి ఆలోచన అన్ని రకాలుగా అన్ని కోణాల నుంచి నేను పరిశీలించారా లేదా అని గమనించి తన నిర్ణయాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి వ్యక్తి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఉంది. నాయకత్వంలో కొన్ని గుణాలు అవసరం, అదేవిధంగా కొన్ని అవగుణాలు నాయకత్వాన్ని సర్వనాశనం చేస్తాయి. ఆ విషయాల గురించినటువంటి అవగాహన కూడా కావాలి. ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోయింది, యాక్సిడెంట్ అవగానే మనందరికీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళకి ఇది ఎప్పుడు చూసేటువంటి విషయమే కదా. యాక్సిడెంట్ అవగానే అక్కడ దృశ్యం ఎలా కనిపిస్తుంది మనకి? భయంకరంగా ఉంటుంది, చాలా ఆందోళనకరంగా ఉంటుంది, చాలా ఆవేదనకరంగా ఉంటుంది, చాలా బాధగా అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది, నేనే ఉంటే ఆ పరిస్థితులు ఏమిటి అనిపిస్తుంది. ఆ యాక్సిడెంట్కి కారణం మనమే అయినటువంటి సందర్భంలో చాలా ఆవేదన కూడా కలుగుతుంది, నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండేదే అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మన కారణం కాకపోయినా, మన కారణం కాకపోయినా అది జరిగిపోయినా కూడా బాధ కలుగుతుంది, అంటే నేను కూడా అందులో ఒక పార్ట్ అయ్యానే అనేటువంటి బాధ కలుగుతుంది. మనం వెళ్తున్నాం, పక్కన యాక్సిడెంట్ అయింది, అప్పుడు వెంటనే మనం చేస్తున్న పనిని ఆపైనా సరే వీళ్ళు సహాయం చేయాలనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో వీలవుతుంది, కొన్ని సందర్భాల్లో వీలు కాదు, రకరకాలుగా ఉంటుంది. కానీ అక్కడి దృశ్యం ఒకసారి చూడండి, యాక్సిడెంట్ అవ్వగానే అందరూ చుట్టూరా మూగిపోతారు కదా. అందరూ మూగిపోయినప్పుడు అక్కడ జరిగేటువంటి సన్నివేశాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమందికి చాలా క్యూరియాసిటీ, ఏం జరిగింది చూద్దాము అని వస్తారు. కొంతమంది వర్ణిస్తూ ఉంటారు, ఇలా జరిగింది, వెంటనే ఫోన్లు మాట్లాడుతూ వాట్సాప్లోనో లేకపోతే ఇప్పుడు అన్ని కొత్త కొత్త వచ్చేసాయి కదా, ఫోటోలు పంపించేసుకుంటూ ఉంటారు. ఓకే, న్యూస్ ఛానల్ వాడు వచ్చేస్తాడు, వీడియో తీస్తూ ఉంటాడు. అదేవిధంగా కొంతమంది తమ ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఫోన్లు చేసి చెప్తున్నారు ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, మొత్తం గుమిగూడుతూ ఉంటారు. అతను ఫెయింట్ అయి పడిపోయి ఉండొచ్చు, కొట్టుకుంటూ ఉండొచ్చు, రక్తంతో ఉండొచ్చు, ఏ విధంగా ఉండొచ్చు. ఆ సందర్భంలో ఏం చేయాలి, ఏం చేయాలి? వెంటనే ఫస్ట్ మొట్టమొదట అంబులెన్స్కి ఫోన్ చేయాలి. ఎంతమంది చేశారు? అది నాయకత్వపు లక్షణం. ఓకే, 100 మంది గుమ్ము కూడితే మరి 100 ఫోన్లు వెళ్ళాలి కదా. వెళ్ళడం లేదు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉండాలో అందులో ఎక్కడో లోపం ఉంది. రైట్, అక్కడ 3-4 వెళ్తున్నాయి కాల్స్, రైట్, అది కూడా ఆలోచించదగిన స్పందించేటువంటి హృదయము గుణము. అందరూ చూస్తున్నారు, ఏమి హెల్ప్ చేయట్లేదు. చూసేవాళ్ళు ఎక్కువ, చేసేవాళ్ళు తక్కువ. వెంటనే ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి మంచినీళ్ళు ఇవ్వడమో, లేకపోతే పడిపోయినటువంటి వ్యక్తిని ఎత్తడమో, ఆ పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది, ఎవరు, అది నాయకత్వపు లక్షణం. ఇంకోటి నెక్స్ట్, ఇమ్మీడియట్గా ఏదైనా హెల్ప్ కావాలి, ఏం చేయాలి? బేసిక్ గా ఫస్ట్ ఎయిడ్ ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి సామాజికంగా. అది తెలిసినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి రావచ్చు, నాకే రావచ్చు, నేను ఎవరికైనా చేయవలసినటువంటి అవసరం రావచ్చు, బయట వాళ్ళకి అవ్వచ్చు, నా ఫ్యామిలీ వాళ్ళకి అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. ఇది ముందు తెలిసి ఉన్నటువంటి వ్యక్తి రెస్పాన్సిబుల్ వ్యక్తి. మెడికల్ కిట్ ఎప్పుడైనా అవసరం పడవచ్చు, ప్రతి వెహికల్లోనూ మెడికల్ కిట్ అవసరం, మోటార్ సైకిల్లో కూడా అవసరం బేసిక్ మెడికల్ కిట్. అది ముందే ఉంచుకున్నటువంటి వ్యక్తి, కాస్త ముందు చూపున్నటువంటి వ్యక్తి, వెంటనే స్పందించేటువంటి గుణం, రైట్. ఇలా రకరకాల సందర్భాల్లో రకరకాల రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి. ఏ రెస్పాన్స్ కరెక్ట్, ఏ రెస్పాన్స్ రెస్పాన్సిబుల్ రెస్పాన్స్, ఏ రెస్పాన్స్ వల్ల తన డ్యూటీ ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు అవసరం లేదు, వేరే వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలి అనే స్పృహ కలిగి ఉన్నటువంటి నాయకత్వ లక్షణం. ఒక చిన్న రోడ్ ఎగ్జాంపులే తీసుకున్నాం, ఎందుకంటే రేపు వరల్డ్ యాక్సిడెంట్స్ లో చనిపోయినటువంటి వాళ్ళ గురించినటువంటి కార్యక్రమం కూడా శాంతి సరోవర్ లో జరగబోతోంది రేపు సండే. యాక్సిడెంట్ లో చనిపోయినటువంటి వాళ్ళందరికీ శాంతి దానం చేసేటువంటి ఒక సంకల్పం. ఏంటి ఆ సందర్భంలో ఏం జరుగుతుంది ఇక్కడ? ఇమ్మీడియట్ గా ఒక వ్యక్తి అంబులెన్స్ కి కాల్ చేశాడు, బేసిక్ గా చేయవలసినటువంటి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. ఒక్క వ్యక్తి ముందుకు వచ్చాడంటే వెంటనే నలుగురు వస్తారు. ఎవరు ఆ వ్యక్తి రాకపోతే ఎవరు రారు. ఆ ఒక్క అడుగు టైంలో వేయగలిగినటువంటి వ్యక్తే నాయకత్వ లక్షణం ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి తెలుసు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. ది మూమెంట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు, అందరూ హెల్ప్ వస్తున్నారు అంటే మెల్లగా బైక్ వెనక్కి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే వేరే వాళ్ళని రెస్పాన్సిబుల్ చేస్తున్నాను. అక్కడ అంబులెన్స్ వచ్చిందంటే తను పక్కకి తిరగచ్చు, ఆ టైంలో తను చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయ్యింది. అంబులెన్స్ కూడా రావట్లేదు అంటే కొద్దిగా ఒక స్టెప్ ఎక్కువ వేసి దాన్ని హాస్పిటల్ దాకా చేర్చవలసినటువంటి సందర్భం. కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకోవాల్సినటువంటి సన్నివేశాలు కూడా వస్తాయి, దానివల్ల కొన్ని నష్టాలు కూడా రావచ్చు. ఉదాహరణకి మీరు చూశారు రోడ్లో ఒక యాక్సిడెంట్ అయింది, ఎవ్వరు లేరు, ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. మీరు ఆల్రెడీ మీ బస్సు లేట్ అయిపోయింది, డెస్టినేషన్ కి రీచ్ అవ్వాలి, ఆ టైంలో మీరు స్టాప్ చేశారు, అప్పుడు ఏం చేయాలి, బేసిక్ గా ఏం చేయాలి? అక్కడ ఒక నిర్ణయం తీసుకో, డెసిషన్ మేకింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యాక్సిడెంట్ యొక్క సెన్సిటివిటీ సివియారిటీని అర్థం చేసుకొని ఇమ్మీడియట్ గా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. రెండు నిమిషాలు మెడిటేషన్ సాంగ్ వస్తుంది, మనం మెడిటేషన్ చేసి ప్రారంభిద్దాం. సో ఇలా కొన్ని లక్షణాలు చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి నాయకత్వపు లక్షణాలు. ప్రతి ఒక్కరూ నాయకులుగా అవ్వాలా, అవసరం ఉందా? అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరిలోనూ నాయకత్వపు లక్షణాలు ఉండాలా? అవును, తప్పకుండా ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ నాయకత్వ లక్షణాలు, కానీ ప్రతి ఒక్కరూ నాయకులుగా అవ్వాల్సినటువంటి అవసరం లేదు. నాయకత్వం అనేటువంటిది ఒక పరిణితి చెందినటువంటి మనస్తత్వం, కాస్త ఇవాల్వ్ అయినటువంటిది, కొద్దిగా ఎలివేటెడ్ గా ఆలోచించగలిగేటువంటి స్థితి ఉన్నప్పుడే ఆ వ్యక్తి నాయకుడిగా ఎదగగలుగుతాడు. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక సన్నివేశం ఉంది, ఒక పరిస్థితి ఉంది, అక్కడ ఇమీడియట్ గా ఎవరైనా అందరినీ లీడ్ చేయవలసినటువంటి సందర్భం ఉంది. ఇమీడియట్ గా ఒక 4-5 వచ్చారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ, ప్రతి ఒక్కరూ లీడ్ చేద్దాము అనేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. నిజమైనటువంటి నాయకుడు గమనించినప్పుడు తను కూడా ఆ 4లో 5వ వ్యక్తిగా జాయిన్ అవ్వడు, తను వెనక ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ లీడ్ చేయడానికి కొంతమంది ముందుకు వచ్చారు కాబట్టి. అక్కడ పరిణితి కావాలి. కాంపిటేటివ్ గా అవ్వాలి అనుకుంటే ఇంకా మెచ్యూరిటీ రాలేదు కదా. అప్పుడు ఏం చేస్తాడు ఈ వ్యక్తి? నాయకత్వ లక్షణాలు ఉంటే 4 అభిప్రాయాలు విని ఏ అభిప్రాయం అయితే కరెక్ట్ గా దిశానిర్దేశం ఇవ్వగలుగుతుందో ఆ అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తికి, వ్యక్తి యొక్క భావాన్ని తను ఇంకాస్త సపోర్ట్ చేస్తూ, తను తన అనుచరుడు కాకపోయినా, ఇదొకటి పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వేరే వ్యక్తులు చెప్పినటువంటి అభిప్రాయాల్లో వెళ్తే ఏదైతే ప్రమాదమో లేకపోతే అది సరైన నిర్ణయం కాదు అన్నప్పుడు, దాని నిర్ణయం కాదు అని కాకుండా అందులో ఉండేటువంటి లోటుపాటును ప్రశ్న రూపంలోకి తీసుకొస్తే వెంటనే వాళ్ళ మనసు ఆ అభిప్రాయాన్ని చెప్పి పక్కకు తప్పుకునేటువంటి సందర్భం ఉంటుంది. అప్పుడు గ్రూప్ కి ఒక డైరెక్షన్ దొరుకుతుంది. ఆ డైరెక్షన్ దొరికేలా చేయడం నాయకత్వం. ఆ డైరెక్షన్ లో నేను ముందండి, అందరూ వెనకాల ఉండవలసింది నాయకత్వం కాదు. నాయకత్వపు లక్షణం ఏమిటి అంటే వెనక ఉండి ముందందరూ సరిగ్గా వెళ్తున్నారా లేదా అని చూడగలగడం. ఒకటి ఇంజిన్, ఇంకొకటి గాడ్. బాబా ఇక్కడ ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో ఇంజిన్, గాడ్ రెండు రోల్స్ ఫిక్స్ అప్ చేస్తారు. గాడ్ గా ఉండవలసినటువంటి రోలే చాలా చాలా ప్రధానమైనటువంటి రోల్. అక్కడ మనం వెనక ఉండి అందరూ కరెక్ట్ గా వెళ్తున్నారు లేదా చూడగలగాలి, ఇక్కడ మిస్ అవుతే ప్రొటెక్ట్ చేయగలగాలి. ఇది పరిణితి. ఆ ఎలివేషన్ ఎప్పుడు వస్తుంది? ఒక బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే కొంతమందికి చాలా తక్కువ వయసులో వచ్చేస్తుంది పరిణితి. కొంతమంది ముసలివాళ్ళు అయిపోయే ఏజ్ వచ్చినా కానీ ఇంకా పరిణితి రాదు. నాయకత్వానికి వయసుతో సంబంధం లేదు. అధికారానికి నాయకత్వానికి సంబంధం ఉందా? లేదు. సీనియర్ మోస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు అవ్వాల్సిన అవసరం లేదు. అందరికన్నా లోవర్ గా ఉన్నటువంటి వ్యక్తి నాయకుడు అవ్వచ్చు. అది ఎలాగా? పొజిషన్ ప్రకారంగా వీలవదు. కానీ క్రైసిస్ వచ్చినప్పుడు మనం గమనిస్తుంటాం. కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా డైరెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా అటెండర్ని అడుగుతుంటాడు, ఏం చేయాలి ఇప్పుడు అని. విన్నారా? చూస్తారా ఎప్పుడున్న సందర్భాలు ఎలాంటివి కదా? చాలా పెద్ద పెద్ద మీటింగులు జరుగుతుంటాయి, అందరూ బోర్డులో అన్ని డిస్కస్ చేస్తుంటారు, చాలా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. క్యాబిన్ లోకి వచ్చి కూర్చుంటాడు, అప్పుడు ఆలోచించండి సార్ ఆలోచిస్తున్నారని మంచినీళ్ళు తెచ్చి పెడతాడు. అతను మంచినీళ్ళు తెచ్చి పెట్టగానే, ఏ బా ఇదంతా చాలా తలనొప్పిగా ఉంది, ప్రాబ్లం ఉంది అంటే, ఓ సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఒక చిన్న అభిప్రాయం. టక్కు ఫ్లాష్ వెళ్తున్నా కరెక్ట్, వెళ్ళి వెంటనే మీటింగ్కి వెళ్ళి తను చెప్తాడు తన ఐడియా లాగా. కానీ ఇక్కడ నాయకుడు ఎవరు? నేను చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా విచిత్రంగా ఉంటుంది. వయస్సుకి సంబంధం లేదు, పోస్ట్కి సంబంధం లేదు, పొజిషన్కి సంబంధం లేదు. దేనికి సంబంధం? దీనికి సంబంధం. దీనికి సంబంధం హృదయము, బుద్ధి. కొన్ని కొన్ని సందర్భాల్లో హై పోస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ కరెక్ట్గా ఉపయోగపడేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళు గుప్తంగా ఉండొచ్చు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కాల్గేట్ టూత్పేస్ట్ విన్నారా? వాళ్ళు తమ బిజినెస్ పెంచుకోవడానికి, తమ వ్యాపారం పెరగాలి, టర్నోవర్ పెరగాలి, ఏం చేయాలి అని చాలా ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు. మీటింగ్స్, చాలా పెద్ద పెద్ద కన్సల్టెంట్స్ని పిలిచారు, అందరిని పిలిచారు. బిజినెస్ టర్నోవర్ పెంచడానికి ఏం చేయాలి అని రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. చాలా ప్లాన్లు వేశారు, ఇంప్లిమెంట్ చేశారు, అంతగా పెరగట్లేదు. కొద్ది పెరిగిన 10% 20% పెరిగి, వాళ్ళు ఏం చేశారంటే ఎవరైతే మొత్తం బిజినెస్ ని డబుల్ చేయగలుగుతారో, ఏదైనా ఒక మంచి ఐడియా ఎవరైనా క్రియేట్ చేస్తే వాళ్ళకి ఇంత రివార్డ్ అని చెప్పి ఒక పెద్ద ఇది పెట్టి వాళ్ళందరిలోకి రిలీజ్ చేశారు. ఆ కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ వచ్చింది. ఒక చాలా లోయర్ లెవెల్లో ఉన్నటువంటి ఒక చిన్న ఎంప్లాయీ ఒక ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియా ఇచ్చిన వెంటనే ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేసినటువంటి నెక్స్ట్ మంత్ నుంచి బిజినెస్ ఎగ్జాక్ట్ గా డబుల్ ట్రిపుల్ అయిపోయింది. చాలా పెద్ద పెద్ద కన్సల్టెంట్స్ అందరూ చేయలేనటువంటి పని ఒక చిన్న ఎంప్లాయీ, జూనియర్ ఎంప్లాయీ, అటెండర్ లెవెల్లో ఉన్నటువంటి, సేల్స్ మెన్ లెవెల్లో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ చేశాడు. ఏంటి ఇచ్చింది అతను ఐడియా? ఇంతకుముందు కాల్గేట్ ది చూస్తే చాలా చిన్న రంధ్రం ఉండేది ముందు. ఆ పేస్ట్ వేస్తే మనకి ఏది మన ఆయింట్మెంట్కి వస్తే ఎలాంటి చిన్న ఉంటుందో అంత చిన్నగా ఉండేది, అంతే వచ్చేది. కరెక్ట్గా సరిపోయేది అది పేస్ట్కి, టూత్పేస్ట్కి సరిపోయేది. అతను ఏం ఐడియా ఇచ్చాడంటే, మీరు ఆ ముందు వచ్చేటువంటి దాన్ని డబుల్ చేసేయండి అన్నాడు. డబుల్ చేశారు. నెల రోజులు వచ్చే పేస్ట్ 15 రోజులే వస్తుంది. ఎందుకంటే అలవాటు ప్రకారం ఎంత వేయాలో అంతే వేస్తున్నారు అందరూ. వెంటనే సేల్స్ డబుల్ అయిపోయింది నెలలో. ఫుల్ గా సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఐడియా ఎవరికైనా సొంతం అవుతుందా? ఇది ఎవరికైనా ఎవరి ప్రాపర్టీనా? ఇది ఎవరిది కాదు. ఒక చిన్న సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా అద్భుతంగా ముందు చూపుతో ఆలోచించవచ్చు. కానీ దానివల్ల కస్టమర్స్ నష్టపోయారు, అది వేరే విషయం. కానీ కంపెనీ అయితే డెవలప్ అయిపోయింది. కానీ అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఒక మైండ్ లో ఎలాంటి ఆలోచన, రైట్? ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కానే టైంలో ఆ డిపో మేనేజర్ కూడా కరెక్ట్గా ఎవరు ఐడియా ఇవ్వగలరు అనేటువంటి వ్యక్తి వైపుకు చూడడం జరుగుతుంది. ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి. ఒకటి అనుభవం పనిచేస్తుంది. అలాగని అనుభవం ఒక్కటే పనిచేస్తుందా కాదు, క్రియేటివిటీ కూడా కావాలి. కొన్నిసార్లు అనుభవం పెరిగిపోయి క్రియేటివిటీ తగ్గిపోతుంది, అది కూడా ఉంటుంది. అప్పుడు కొత్త వాళ్ళు క్రియేటివ్గా వస్తే వాళ్ళని ముందుకు రానివ్వకుండా మీ నీకేం తెలుసు నువ్వు నిన్న మొన్న వచ్చినటువంటి వాడివి అనే సందర్భం ఉంటుంది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏది, నిన్న మొన్న వచ్చినటువంటి ఆ కోల్గేట్ టూత్పేస్ట్ వాడే ఇంతమంది అనుభవాలు వాటన్నింటినీ తొలగించేసి చేశాడు కదా. ఇంకొక విషయంలో అనుభవం ఎంత ఇంపార్టెంట్ అది కూడా చూడండి. ఇలా ఒక సందర్భంలో ఒక పెద్ద షిప్ కరెక్ట్గా షిప్ యార్డ్ దగ్గరకు వస్తుంది. షిప్ యార్డ్ దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం షిప్ లో ఉన్నటువంటి మెటీరియల్స్ అన్ని దించేస్తారు, మళ్ళీ మొత్తం షిప్ నిండా లోడ్ చేస్తారు, అంతా రెడీ అయిపోతుంది, మొత్తం ప్యాసింజర్స్ ఎక్కేస్తారు, కంటైనర్స్ అన్ని వచ్చేస్తాయి, ఇక షిప్ బయలుదేరాలి. ఇక షిప్ బయలుదేరే టైంలో వాళ్ళు స్టార్ట్ చేస్తుంటే షిప్ స్టార్ట్ అవ్వదు, చాలా కాంప్లికేట్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు రకరకాలుగా ప్రయత్నిస్తారు, వాళ్ళు ఇంజనీర్లు వస్తారు, టెక్నీషియన్స్ వస్తారు, అందరూ ట్రై చేస్తారు, షిప్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలి? ఇమ్మీడియట్ గా స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకు కూడా డెడ్ లైన్స్ ఉంటాయి. ఈ షిప్ మూవ్ అవ్వగానే వేరే షిప్స్ రావడము ఇవన్నీ ఉంటాయి. అక్కడ వెయిట్ చేస్తున్నాయి వేరే షిప్స్. ఇక చాలా ప్రెషర్గా లైట్ హౌస్ నుంచి కంటిన్యూస్ గా వాళ్ళ సిగ్నల్స్ వస్తున్నాయి. ఇమ్మీడియట్ గా మూవ్ చేయాలి. ఏం చేయాలి? అన్ని ట్రై చేశారు, అవ్వలేదు. అప్పుడు అక్కడ ఇంజనీర్స్ కి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ ఒక ఓల్డ్ మ్యాన్, ఒక ఆయన చాలా ముసలతను కథను ఉన్నాడు, చాలా కాలం క్రితం ఎప్పటి నుంచో ఇంతకు ముందు షిప్స్ లో వెళ్లేవాడు. ఆయన మీకేమైనా హెల్ప్ చేయగలుగుతాడేమో అంట. సరే అని వీళ్ళు పరిగెత్తుకుంటూ ఆయన ఎక్కడో దూరంగా ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి, ఆయన వచ్చేటప్పుడు ఆయనకు వచ్చిన టూల్ బాక్స్ ఉంటుంది, ఆ టూల్ బాక్స్ తీసుకుని వస్తాడు. టూల్ బాక్స్ తీసుకొని వచ్చి సరే షిప్ అంతా లోపలికి వెళ్ళి ఇంజిన్ ఎక్విప్మెంట్ అన్ని చూస్తాడు. అన్ని చూసి చిన్నగా ఒక హ్యామర్ తీసుకొని కరెక్ట్గా ఒక పాయింట్లో మూవ్ చేసి ఓపెన్ చేసి అందులో ఒక హ్యామర్ తీసుకుని ఒక చిన్న పాయింట్ దగ్గర కరెక్ట్గా స్ట్రైక్ చేస్తాడు. కరెక్ట్గా స్ట్రైక్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అవగానే ఓ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు వచ్చి చేశారు, బిల్ ఎంత అయింది అని అంటాడు. ఆయన 10,000 రూపాయలు అంటాడు. ఇదేంటి చిన్న పనికి ఏం చేశావు, సుత్తి పెట్టి కొట్టావు కదా, 10,000 రూపాయలు దానికి ఏంటి అనుకుని, సరే దేనికి ఎంత అయిందో బ్రేకప్ ఇవ్వు అని అంటాడు. అది అడుగుతుంటాం కదా మనం, జనరల్లీ బార్గెన్ చేసేటప్పుడు ఒక బ్రేకప్ అడుగుతుంటాం. ఏంటంటే సుత్తి పెట్టి కొట్టడానికి 10 రూపాయలు, ఎక్కడ కొట్టాలో తెలిసినందుకు 9,990 రూపాయలు అని బ్రేకప్ ఇస్తాడు. అది అనుభవం. అనుభవం క్షణంలో వచ్చేది కాదు. అలాగని అనుభవమే సర్వస్వం కూడా కాదు. ఇక్కడ బ్యాలెన్స్ కావాలి. అనుభవం ఉండాలి, అట్ ది సేమ్ టైం క్రియేటివిటీని గౌరవించగలిగేటువంటి మనస్సు ఉండాలి. అదేవిధంగా క్రియేటివిటీ ఉండాలి, ఆరోగ్యం రాకూడదు. క్రియేటివిటీ బాగా క్రియేటివ్ ఉంటుంటే ఆరోగ్యం వచ్చిందనుకోండి, అనుభవాన్ని గౌరవించలేమనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వ్యక్తి ప్రారంభంలోనే పడిపోతాడు. ఇంకా ఎదిగి వృక్షంలా అవడు, అక్కడే మొగ్గలా ఉంటాడు, అక్కడే పడిపోతాడు. ఇప్పుడు చూడండి, అంకురం అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంకురం ఎంత అద్భుతమైందో చూడండి. ఒక విత్తనానికి ఎంత శక్తి, లీడర్షిప్ కూడా ఒక విత్తనం లాంటిది. ఎంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది, కరెక్ట్గా అది పడాలి మనసులో. ఒక చిన్న విత్తనం కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. కరెక్ట్గా దానికి నీళ్లు, నేల దొరికితే ఏమవుతుంది, ఆ విత్తనం నుంచి అంకురం వస్తుంది. ఈ అంకురం ఎంత అద్భుతమైందో చూడండి. దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ప్రకృతిలో ఈ అంకురం చిన్నగా బయటకు వచ్చి భూమిని చీల్చుకుంటూ లోపలికి వెళ్తుంది, చీలుస్తుంది భూమిని. అంకురంని మీరు ఇలాగంటే, ఇలా చేత్తో ఇలా అంటే విరిగిపోతుంది. అసలు దానిలో ఏముంది శక్తి? అంత సన్నటి అంకురం, కొద్దిగా నీరు అందితే అలా భూమిని పెకిలించుకుంటూ పెకిలించుకుంటూ లోపలికి వెళ్ళి చొచ్చుకుపోతుంది భూమిలోకి. భూమిలోకి వెళ్ళిన తర్వాత దానికి ఒక బేస్ దొరకగానే విచ్చుకుంటుంది, దాన్ని ఓపెన్ చేసుకుంటుంది తను తాను. ప్రకృతి ఎంత అద్భుతమైందో చూడండి. అందులో దానికి కావలసిన ఆహారం దొరకదు కదా దీనికి అని ముందే ప్రకృతిలో ఆ విత్తనం బయటకు వచ్చి భూమిలోకి చీల్చుకొని వెళ్ళిన తర్వాత కొన్నాళ్ల వరకు భూమి నుంచి ఆహారం తీసుకునే శక్తి ఉండదు కాబట్టి ఆ విచ్చుకున్నప్పుడు పక్కన వచ్చేటువంటి కాటిలిడన్స్ అంటారు వాడు, ఆ రెండిటిలో ఒక వారం రోజులకు సరిపడ ఆహారం ఉంటుంది. ఆహారాన్ని తీసుకున్నది లోపలికి వెళ్తుంది, చీల్చుకుని భూమిలోకి చీల్చుకొని వెళ్తుంది. ఈ చీల్చుకొని వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, మెల్లగా మొక్కగా అయితే మీరు ఇక్కడ చూస్తే అక్కడ అనుభూతి, దాని పక్కన ఒక రాయి పైన, కొండ రాయి పైన ఒక మొక్క ఉంది. అక్కడ మట్టి లేదు. అసలు ఎంత మట్టి ఉంటుంది అంటే రాయిలోంచి వచ్చింది ఆ మొక్క. అక్కడ అనుభూతి దాని పైన నుంచి నీళ్లు జల్లుతూ ఉంటే కొద్ది కొద్దిగా చుక్కలు చుక్కలు నీళ్లు కారుతూ ఉంటాయి ఆ ప్రాంతంలో. అది దాని ఆహారం, నీరు. అక్కడి నుంచి రాయిలోంచి వచ్చింది మొక్క. చూస్తే మీకు కనిపిస్తుంది అనుభూతి దాని దగ్గర. అంటే ఇక్కడ ఒక కరెక్ట్ గా మైండ్ ఉండాలి, ఏదైనా చెయ్యాలి అనేటువంటి మనస్సు ఉండాలి. అనుకూలమైనటువంటి వాతావరణం కాదు. కొంతమంది కంప్లైంట్ థింకర్స్ ఉంటారు, కొంతమంది సొల్యూషన్ థింకర్స్ ఉంటారు. ఓకే, ప్రాబ్లం థింకర్స్, సొల్యూషన్ థింకర్స్. మీరు వీళ్ళని చూస్తుంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడుతుంటారు జీవితాంతం. ఈ సమస్యలు, ఆ సమస్యలు, స్కూల్లో నేను సరిగ్గా చదవకపోవడానికి ఈ కారణాలు, పాస్ అవ్వకపోవడానికి ఈ కారణాలు, జాబ్లో ఈ కారణాలు, ఇక్కడ ఈ సమస్యలు, అక్కడ ఆ సమస్యలు, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, ఆఫీసులో సమస్యలు, ఎక్కడైనా సమస్యలే సమస్యలే, ఎప్పుడు అశాంతే. ఇంకొక రకమైనటువంటి వాళ్ళు ఉంటారు, వీళ్ళు నదీ ప్రవాహం లాంటి వాళ్ళు. ఏంటి నదీ ప్రవాహం? ఏంటి నదికి ఒక అద్భుతమైన లక్షణం, నీరు పల్లమెరుగు దేవుడు ఎరుగు. నిజాన్ని మీరు ఎవరి దగ్గరైనా కప్పిపుచ్చు, అక్కడ ఆయన దగ్గర, శివబాబా దగ్గర ఎక్కడ కప్పిపుచ్చలేరు, ఆయనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక అద్భుతమైన విషయం చూడండి, భగవంతుడి దగ్గరికి వెళ్తాం కదా మనం ఎప్పుడైనా, కోర్టులో అబద్ధం చెప్పొచ్చు. ఎవరికి వాళ్ళు, ఒకరు అల్లాన్ని నమ్మొచ్చు, ఒకరు ఈశ్వరుడు నమ్మొచ్చు, ఒకరు యెహోవా నమ్మొచ్చు. ఎవరు ఎవరిని నమ్మినా భగవంతుడైతే ఒక్కడే కదా. నామరూపాలు రకరకాలుగా మనం మార్చుకుంటున్నాం మన ధర్మాల అనుసారంగా, మన అభిప్రాయాల అనుసారంగా, కానీ పరాత్పరుడు అందరికీ ఆధారమూర్తుడు ఒక్కడే కదా. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి, ఎందుకు చెప్పరు? గ్యారంటీ ఏంటి? తెలియకపోవచ్చు కదా. ఎప్పుడైనా ఎవరైనా సరే దేవుడి దగ్గర అబద్ధం చెప్పారా? ఆలోచించుకోండి, చిన్నప్పటి నుంచి చెప్పడదాకా అసలు పొరపాటున కూడా చెప్పం, అస్సలు చెప్పం. ఎందుకు చెప్పం అంటే, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన దగ్గర ఎవరైనా అబద్ధం చెప్తున్నారంటే అర్థం ఏంటంటే, కారణం ఏంటి మనం దేవుడి దగ్గర ఎందుకు అబద్ధం చెప్పమంటే, ఆయన ఎప్పుడు జడ్జిమెంటల్గా అవ్వడు, న్యూట్రల్గా ఉంటాడు. ఓకే, అదేవిధంగా మనల్ని క్షమిస్తాడు అనేటువంటి మనకు ఒక నమ్మకం. ఓకే, మనం మొత్తం ఆయనకు చెప్పేస్తే మనం వెంటనే ఏమైపోతాం? చాలా తేలికైపోతాం, రైట్? చాలా తేలికైపోతాం. ఇంకొకటి, మనకి సొల్యూషన్ కూడా ఇస్తాడు ఆయన. మనం అన్నీ చెప్పేసుకున్న తర్వాత మనకి ఎన్ని, మనందరికీ అనుభవం ఉంది, కరెక్ట్గా ఏదో ఒకటి ఫ్లాష్ లాగా వస్తుంది మన మైండ్లో, ఎక్కడో ఒక్కడ క్లారిటీ వస్తుంది, ఒక డైరెక్షన్ వస్తుంది కదా. అదే మన దగ్గరికి ఎవరైనా వచ్చి నిజం చెప్తే ఏం చేస్తాం? వెంటనే జడ్జిమెంటల్గా అవుతాం, సరే, వెంటనే వారిని మందలించడం ప్రారంభిస్తాం. ఎదుటి వాళ్ళు మన దగ్గర నిజం చెప్పలేకపోతున్నారండి, పిల్లలైనా భార్య అయినా ఆఫీసర్ స్టాఫ్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే చెప్పలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి అంటే మనం ఇంకా నిజం వినగలిగేటువంటి స్థితిలోకి రాలేదు. నిజం విని దాన్ని న్యూట్రల్ గా తీసుకోగలిగేటువంటి స్థితిలోకి ఇంకా మనం ఎదగలేదు. మనం ఎదిగిన రోజు వాళ్ళందరూ నిజమే చెప్తారు. ఇది ఒక లక్షణం. ఈ బీజం లోపలికి వెళ్తుంది, అంకురం బయటకు వస్తుంది. అంకురం ఎదుగుతూ 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 భూమిని చీల్చుకుంటూ ఒక మహావృక్షం ఒక సంవత్సరంలోనే 2-3 సంవత్సరాల్లోనే అది లోపలికి వెళ్ళిపోతే ఎంత దూరం వెళ్ళిపోతుంది? అదే 10 సంవత్సరాలైతే ఇంత అవుతుంది. రైట్? ఇక్కడ ఒక అద్భుతమైన విషయం, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సక్సెస్ అనేటువంటిది క్షణంలో రావాల్సినటువంటి అవసరం లేదు. కాస్త అది లాంగ్ టర్మ్ లో వచ్చేటువంటిది. రోజుకి కొద్దిగా 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 వెళ్తూ తనకు కావలసినటువంటి స్పేస్ ని తను తెరిచి ఏర్పరిచేసుకుంది. ఒక్కసారి మీరు ఆలోచించిన గుడపని తీసుకొని కరెక్ట్ గా నేల మీద ఒక అడుగు గొయ్యి తవ్వగలరా ఒక్కసారి ఇలా కొట్టి? చేయలేం కదా. అలాంటిది చిన్న విత్తనం ఇట్లా అంటే తిరిగిపోయేటువంటి అది ఎలా గొయ్యి తవ్వేసిందండి? అది భూమిలోకి వర్టికల్ గా ఒక బోర్ తవ్వినట్టుగా తవ్వేసింది లోపలికి. అంటే ఎప్పుడు ఈ నాయకత్వపు లక్షణాలు నిజమైనటువంటి డిటర్మినేషన్ దృఢత్వం ఉన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తిని తక్కువ అంచనా వేయకూడదు. చూడ్డానికి చిన్నవాళ్లే అవ్వచ్చు కానీ వీళ్ళు తమ సమయానుసారంగా కొన్ని అద్భుతాలను సృష్టించేస్తారు. వాళ్ళని మీరు ఎంతగా వెనక్కి లాగితే అంతగా ముందుకెళ్తారు, నిరుత్సాహపడరు. ఎన్ని ఓటములు ఎదురవుతుంటే అంతగా వారి పట్టుదల, దీక్ష, కన్సిస్టెన్సీ పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది. పౌరుషం పెరిగిందనుకోండి, పౌరుషంలో కూడా 2 రకాలు. ఒకరు ఒకటి ఆవేశపూరితమైనటువంటి పౌరుషం, అక్కడ బ్యాలెన్స్ ఎగిరిపోయింది, ఆ వ్యక్తి వెంటనే పడిపోతాడు. ఇంకొకటి పౌరుషం ఉంది కానీ వ్యక్తం అవ్వనటువంటిది, దాన్ని పాజిటివ్ గా తీసుకున్నటువంటిది. ఏమిటి? నువ్వు చేతగా వాడివి చేతగాని వాడివి అంటుంటే 3 రకాల స్పందనలు వస్తాయి. ఒకటి నేను చేతగాని వాడిని అనుకుని యాక్సెప్ట్ చేసేసి వీక్ అయిపోతాడు మనిషి, పూర్తిగా కుంగిపోతాడు, డిప్రెషన్ మనం చూస్తున్నాం కదా. 2, చేతగాని వాడు అనగానే నన్నంటావా అనేటువంటిది ఇంకొక స్పందన. ఆ స్పందన ఎటు వెళ్తుంది? వైరంలోకి వెళ్తుంది, ఈర్ష్యలోకి వెళ్తుంది, అసూయలోకి వెళ్తుంది, ద్వేషంలోకి వెళ్తుంది. ఇక 3, సరే చేత కాదు కదా, సరే సమయం చూపిస్తుంది. ఇది విత్తనం, ఇది ఆ అంకురం లాంటిది. కానీ ఓర్పు కావాలి, సమయం రావాలి, కృషి ఆగకూడదు. రైట్? ఈ విత్తనంలో ఒక అద్భుతం ఉంది. ఒక విత్తనం, ఒక గింజ విత్తనంగా అది అంకురం చెందికి ముందు 8 సంవత్సరాలైనా ఉంటుంది. కానీ అంకురం చెంది అంకురితం అయిన తర్వాత అది భూమిలోకి వెళ్ళకపోతే, అంకురం వచ్చేసింది కానీ భూమిలోకి వెళ్ళలేదు, ఏమవుతుందండి? శాశ్వతంగా మళ్లీ ఎదగడానికి అవకాశం లేకుండా పొందుతుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ అదే మనం బ్యాలెన్స్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఈ బ్యాలెన్స్? క్రియేటివిటీ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ కి సంబంధించినటువంటి గౌరవం లేదు. ఏమవుతుంది? అంకురించడం జరుగుతుంది కానీ ఆ అంకురం బేస్ దొరకదు, ఫౌండేషన్ దొరకదు, ఎదగడానికి కావాల్సినటువంటి బేస్ దొరకదు కదా. మనం చూస్తాం కదా కొంతమందిలో చాలా క్రియేటివిటీ ఉంటుంది కానీ అరోగెన్స్ ఉంటుంది. అరోగెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? దానికి కావాల్సినటువంటి బేస్ దొరకదు, సో అది పైకి ఎదగదు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అంకురించి వృక్షంగా కాకముందు చచ్చిపోకూడదు. దానికన్నా అంకురించకుండా కొన్నాళ్ళు ఆగడం బెటర్. సరైనటువంటి అక్కడే పరిణితి కావాలి, చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి విషయంలోనే ఇంపార్టెంట్. ఎక్కడ అనవి కాని చోట రాదు అని మన వాళ్ళు చెప్తారు. ఎందుకు? అనవైన చోట కూడా అది కులం అనరాదు. మనం ఎప్పుడూ అది కులము అనకూడదు. వేరే వాళ్ళు గుర్తించారా వీరు అధికులు? వీరి అభిప్రాయం క్రైసిస్ వచ్చినప్పుడు ఎవరి దృష్టి అందరి వైపుకు ఒక్కరి వైపుకి వెళ్తుంది. ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. ఆ వ్యక్తి నార్మల్ టైంలో కనిపించడు. క్రైసిస్ వచ్చినప్పుడు అందరి దృష్టి ఆ వ్యక్తి వైపుకి వెళ్తుంది. రైట్? కనిపిస్తున్నారు మీకు ఈ మాట అంటుంటే ఒక్కొక్కళ్ళు మీ లైఫ్లో ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి ఆ వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక్కొక్కరి చోట ఒక్కొక్క సందర్భంలో అందరి దృష్టి ఎవరి వైపుకి వెళ్ళింది? అక్కడ పోస్ట్లో ఉన్న వాళ్ళ మీదకి వెళ్ళదు. క్రియేటివిటీ ఆర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ మనకు ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ కావాలి. ఎక్కడ ఎక్కడ ముందుకెళ్ళాలి, ఎక్కడ వెనక్కి వెళ్ళాలి, ఎక్కడ ఎంతవరకు వెళ్ళాలి. కొన్ని లక్షణాలు రెస్పెక్ట్, ఎట్ ది సేమ్ టైం అథారిటీ, అన్ని కలిసినటువంటి స్వరూపం. ఒక చోట చాలా డిటర్మిన్డ్గా ఉండాలి, ఒక చోట చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఎక్కడ ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఎక్కడ డిటర్మిన్డ్గా ఉండాలో అని అవసరం. డిటర్మిన్డ్గా ఉండవలసిన చోట ఫ్లెక్సిబుల్గా ఉన్నారనుకోండి, అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. ఫ్లెక్సిబుల్గా ఉండవలసిన చోట రిజిడ్గా ఉంటే అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. మనం బ్రహ్మకుమారీ ఈశ్వరీ విశ్వవిద్యాలయంలో చాలా జీవితంలో ఉపయోగించేటువంటి చిన్న చిన్న విషయాల్లోంచి అద్భుతమైనటువంటి సత్యాలను నేర్చుకునేటువంటి ఒక పరిణితి మనలోకి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఎక్కడ మనం ఏ గుణాన్ని తీసుకోవచ్చు, ప్రతి దానిలోంచి గుణం. ఇప్పుడు మనం విత్తనంలోంచి చూసాం ఒక అద్భుతమైనటువంటి గుణం. ప్రతి దానిలోంచి మీ పెన్ ఇస్తారా? పెన్లో కూడా ఒక అద్భుతమైనటువంటి గుణం ఉంది. నేర్చుకోవాలి అనుకుంటే చూడగలిగేటువంటి దృష్టి, ఆ దృష్టికోణం చాలా చాలా ఇంపార్టెంట్. నాయకత్వంలో ఈ దృష్టికోణం కావాలి. ఎందుకు కావాలి? ఎవరిలో ఏముంది అన్నది గుర్తించగలిగినప్పుడే వాళ్లను ఆ విషయంలో ఉపయోగించగలుగుతారు సరైన క్రమంగా. ఒకటి, ఒకరిని మార్చి మనకు అనుకూలంగా చేసుకోవడం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఏమిటి అంటే ఎవరు ఎందులో నైపుణ్యులో వాళ్ళని అందులో ఉపయోగించగలగడం. ఒకరు బాగా మాట్లాడడం ఇష్టం, ఒకరికి మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం ఇష్టం. నాయకత్వపు లక్షణం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాలనుకున్న వాడిని మాట్లాడించేందుకు ప్రయత్నింపజేయడం, ఎక్కువగా మాట్లాడేవాడు నువ్వు ఉండు అని చెప్పడం ఒక పద్ధతి. అదొక రకమైన లీడర్షిప్, ఎందుకంటే వాళ్ళు లేని గుణాన్ని తీసుకురావడం. ఇంకొక విధానమైనటువంటి లీడర్షిప్లో ఏంటంటే మాట్లాడే వ్యక్తినేమో ఫేస్గా ముందుంచే పనులకు అప్పచెప్పి, మౌనంగా ఉండేటువంటి వ్యక్తినేమో బ్యాక్ ఎండ్లో చేయవలసినటువంటి సపోర్ట్ యాక్టివిటీస్లో చేయవలసినటువంటి పనుల్లోకి వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయడం. అదొక రకమైన నాయకత్వ లక్షణం. అదేంటంటే ఎవరి క్వాలిటీ ఎలా ఉందో చూసి ఆ గుణాన్ని అక్కడ ఉపయోగించడం. ఇంకొక పద్ధతిలో వారిలో లేని గుణాన్ని అభివృద్ధి చేయడం. తద్వారా రెండూ కరెక్టే, మరి ఏది ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఇది కావాలి. ప్రతిదానిలోనూ ఇప్పుడు చూడండి, ఇది ఉంది, దీన్ని మనం ఇలా బెండ్ చేస్తే ఏమవుతుందండి? దీన్ని రిజిడ్నెస్ అంటారు. మన వాళ్ళు అంటుంటారు, సర్ కటా సక్తే హే లేకిన్ సర్ చుకా సక్తే నహి. అంటే తల నరకొచ్చు కానీ నా తల వంచలేన తల వంగలేనటువంటి వాడు ఏమవుతాడు? విరిగిపోతాడు. హిందీలో ఒక మంచి పద్యం ఉంది, అందులో వంగడం రానటువంటి వ్యక్తి ఎవరు? ఎప్పుడు వంగలేడు మనిషి. అక్కడితో మురదేక నా కామ హే, అంటే చనిపోయిన తర్వాత శవం వంగుతుందా? వంగలేని వాటి వాడు దాంతో సమానం. ఎందుకు? వంగవలసిన చోట వంగాలి, గట్టిగా ఉండవలసిన చోట గట్టిగా ఉండాలి. మొండితనం ప్రతి చోట పనిచేయదు, అది మూర్ఖత్వానికి దారితీస్తుంది, శత్రువుల్ని తెస్తుంది, అభిప్రాయ భేదాలను తీసుకువస్తుంది, అదేవిధంగా అలజడిని క్రియేట్ చేస్తుంది. అనేక సందర్భాల్లో లేనిపోని గొడవలన్నీ మొండితనమే క్రియేట్ చేసేది. కాస్త అక్కడ కొద్దిగా మనం ఫ్లెక్సిబుల్ అయిపోతే అన్ని సాల్వ్ అయిపోతాయి. ఎంత ఎంత కొన్ని కొన్ని సందర్భాల్లో దేశాలను ముక్కలు ముక్కలు చేసేసింది. దేశాలు దేశాలు విడిపోవడానికి మొండితనమే మూర్ఖత్వమే కారణమైంది. ఆ చిన్న మొండితనం ఎంతోమంది ప్రభావానికి కారణం చేసింది. పాతి పాకిస్తాన్ ఇండియా విభజన జరిగినప్పుడు చూడండి, ఎంత కొన్ని లక్షల మంది శవాలుగా అయిపోయారు. ఎందుకు అక్కడ అక్కడ మనం కొద్దిగా ప్రాపర్గా, రెండు దేశాల వాళ్ళు చచ్చిపోయారుగా, ఆ రెండు దేశాల వాళ్ళ నాయకులు కూర్చొని కాస్త జాగ్రత్తగా చేస్తుంటే ఇంత పరిస్థితి, అంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. అక్కడ అక్కడెక్కడో అన్ని విషయాల్లో నాయకత్వం వచ్చింది కానీ అక్కడ ఫెయిల్ అయ్యాం మనం. ఎవరు వాళ్ళంతా ఈనాటి వరకు పిల్లల్లో ఆ ఆవేదన, ఎంత ఆవేదన ఉందంటే ఆ దేశం అక్కడి ప్రాంతం వాళ్ళని చూస్తే ఆవేదన ఇప్పటి వరకు కూడా పోదు. అక్కడే కాస్త ఫ్లెక్సిబిలిటీ, అక్కడ మొండితనం పనికిరాదు. పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలను చూడండి, చిన్నప్పుడు మీ వాడు స్కూల్కి వెళ్తే ప్రతి విషయాన్ని వచ్చి మీతో చెప్పేవాడు కదా, నర్సరీ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్. ఇంటి దగ్గర నుంచి మీరు స్కూల్కి డ్రాప్ చేసినప్పటి నుంచి బస్ ఎక్కి వెళ్ళడమో లేకపోతే సైకిల్ మీద వెళ్ళడమో రిక్షాలో వెళ్ళడమో మీరు వెళ్ళి దింపడమో అప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు ఉన్నటువంటిది అంతా స్టోరీ అంతా చెప్పేవాళ్ళు కదా. చెప్తారు కదా పిల్లలు, వద్దురా నాకు టైం లేదురా అంటే కూడా విండు, వింటున్నావా వినవా అక్కర్లేదు, వాడు చెప్తూనే ఉంటాడు. ఇదే పిల్లవాడు 10వ తరగతికి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఎరా ఏమైందిరా ఈరోజు స్కూల్లో, ఏదో అయిందిలే, ఏముంది అంత బానే ఉంది, ఏం చెప్పారా, ఏదో చెప్తూనే ఉంటారులే, ఎందుకు మార్పు వచ్చింది వీడు, నిన్నటి దాకానేమో వద్దంటుంటే వదలకుండా చెప్పినవాడు, స్కూల్ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇప్పుడు గంట సేపు తినేస్తాడు నాకు అనేటువంటి వాడు, రివర్స్ అయిపోయింది రోల్స్. అప్పుడు వాడు చెప్పడానికి ఉన్నాడు, మీరు రెడీగా లేరు. ఇప్పుడు మీరు వినడానికి రెడీగా ఉన్నారు, వాడు చెప్పడానికి రెడీగా లేడు. ఏమైందంటే వన్ వర్డ్ ఆన్సర్స్ అని వస్తాయి చూడండి, వాడు ఆన్సర్స్ అన్ని ఓన్లీ వన్ వర్డ్లోనే ఉంటాయి, ఒకే ఆన్సర్ ఎస్ నో. ఇంకా మీరు ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటే మీరేదో వాడిని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడు కదా. ఇంకా దూరం అయిపోతుండే, అసలు మాట్లాడు, ఏంట్రా అలా బెల్లం పట్టిన రాయలాగా ఎలా ఉంటావు, ఏదో చెప్పు అంటే ఏం మాట్లాడు, తలకాయించుకున్నదాన్ని. ఇది ఒక పీరియడ్, ఆ తర్వాత ఇంకొన్నాళ్ళు ఎంతో తలకాయ ఉంచుకోడు. ఏంటి మార్పులు ఎందుకు వస్తున్నాయి, ఇది అర్థం చేసుకోవాలి మనం. అక్కడ ఆ వయసులో అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు ఏముంటారు ఆ టైంలో, అమ్మకేమీ తెలియదు నాన్నకేమీ తెలియదు, నీకేం తెలియదులే అంటూ ఉంటారు. ఎందుకు ఎందుకు వాళ్ళు ఆ మార్పు వస్తుంది, వాళ్ళ బిహేవియర్ ఎందుకు చేంజ్ అవుతుంది, వాళ్ళ బిహేవియర్ ఏజ్ను బట్టి వాళ్ళ బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకు చేంజ్ అవుతుంది అని అర్థం చేసుకోగలగడం చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళతో ఎలా వ్యవహరించాలో అర్థమవుతుంది. అదేవిధంగా నాయకత్వ నాయకుడికి తన చుట్టూరా ఉండేటువంటి వ్యక్తులందరి మనోభావాలు, వారి కారణాలు అర్థమయ్యి అర్థం చేసుకునేటువంటి విశాలత్వం ఉండి దాని ప్రకారంగా స్పందిస్తాడు. ఒక వ్యక్తి చాలా ఆవేశంగా మాట్లాడు, చాలా చికాగ్గా మాట్లాడుతుంటాడు మీటింగ్లో సడన్ గా, ఎప్పుడు మంచిగా మాట్లాడేటువంటి వ్యక్తి ఈరోజు కాస్త అబ్నార్మల్ గా బిహేవ్ చేస్తున్నాడు. వెంటనే ఏదో ఒక మాట అనేస్తే ఆ మాటకి రియాక్ట్ అయ్యవడం నాయకత్వ లక్షణం కాదు. అతను ఏమయ్యింది, ఏమైన కారణంగా అలా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచించగలే పరిణితి ఉంటుంది. ఏదో ఎక్కడో డిస్టర్బ్ అయ్యాడు అందుకే అలా ఆవేశంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ లో తెలుసుకుంటాం, స్ట్రెస్ ఒక ఇన్ఫెక్షన్ లాంటిది, ఇక్కడ స్ట్రెస్ అక్కడ వదులుతాం, అక్కడ స్ట్రెస్ ఇక్కడ వదులుతాం. ఇంట్లో ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వస్తే దాన్ని తీసుకొచ్చి ఆఫీస్లో వదిలేస్తాం, ఇది ఇన్ఫెక్షన్. ఒకళ్ళు మీ మీద వదిలేస్తే మీరు వెళ్ళి వాళ్ళ మీదకి వదులుతారు, వాళ్ళు ఇంకొకళ్ళ మీదకి వెళ్తారు, అలా 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 స్ప్రెడ్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వస్తుంది, మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. ఎందుకంటే మనమే కదా క్రియేటర్స్. ఇది ఒక పాండ్ లాంటిది, ఒక సరోవరం లాంటిది. ఒక సరోవరంలో మీరు ఒక చిన్న రాయి వేశారనుకోండి, ఏమవుతుంది, నిశ్చలంగా ఉన్న సరోవరంలో అలలు ప్రారంభమవుతాయి. ఈ అలలు అలా వ్యాప్తి చెందుతాయి, ఎక్కడికి వెళ్తాయి, వెళ్లి ఆ చివరిలో తగులుతాయి, ఎడ్జికి, పాండ్ సరోవరం చివరి దాకా వెళ్లి మళ్ళీ అక్కడి నుంచి ఎటు వస్తాయి, మళ్ళీ సెంటర్కి వస్తాయి. కానీ ఇక్కడ ఒక విచిత్రమైంది, అందుకనే భగవద్గీతలో ఆయన అన్నాడు, కర్మ మీద అధికారమే కలదు కానీ నీకు కర్మఫలం మీద లేదు అర్జున. అంటే కర్మ చేసేటప్పుడు మీకు అధికారం ఉంది కానీ కర్మ ఫలితం మీద మీకు అధికారం లేదు. అంటే ఏంటి, అంటే ఏంటి, డబ్బు సంపాదించడం మీదే మీకు అధికారం ఉంది కానీ డబ్బుల్ని ఖర్చు పెట్టడంలో అధికారం లేదా, ఏంటి దాని అర్థం ఏంటి? అంటే ఎలాగా అంటే దీని అర్థం, దీని భావం ఏంటంటే మీరు పని చేసేటప్పుడు నిర్ణయం తీసుకునే ముందు ఎంతైనా ఆలోచించండి, నిర్ణయం తీసుకొని పని చేసేసిన తర్వాత అదేంటి, గన్లోంచి బుల్లెట్ బయటకు వెళ్ళిపోయింది, ఇక దాని మీద మీకు నియంత్రణ లేదు. అయ్యో ట్రిగ్గర్ నొక్కకుండా ఉండవలసిందే, కుదరదు, ఇంకా అయిపోయింది, బయటకు వెళ్ళిపోయింది. అది వెళ్ళింది అంటే దానికి ఇక రిజల్ట్ వస్తుంది. అంటే కర్మ చేయకముందు ఆలోచించండి, చేసేసిన తర్వాత పశ్చాత్తాపపడి కూడా లాభం లేదు, అది ఫ్యూచర్కు ఉపయోగపడుతుంది. కానీ కర్మ జరిగిపోయింది, కర్మ ఫలం తప్పకుండా వచ్చి తీరుతుంది, అది మంచైనా చెడైనా. సరోవరంలో రాయి వేసే ముందే మీకు అధికారం, రాయి వేసేసిన తర్వాత వచ్చే అలల్ని ఆఫ్ చేసేందుకు అధికారం లేదు. ఇప్పుడు ఈ అలలు ఏమవుతాయి, వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు విచిత్రం. జనరల్ గా అంటుంటా అన్ని సమస్యలు నాకేనా, కొన్ని కొన్ని సందర్భాల్లో జీవితంలో సినిమా కష్టాలలాగా అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడుతూ ఉంటాయి. చూసారా కొన్ని కొన్ని సందర్భాల్లో అన్ని అన్ని రకాలుగా, అంటే సమస్యలు చుట్టూ వలయంలో చుట్టేస్తుంది. అదేంటి అంటే కర్మఫలం. ఈ కర్మఫలం వచ్చేసి చేసేటప్పుడు మాకు ఇష్టం వచ్చినట్టు చేసేస్తాం, అనేటప్పుడు మాటికి ఇష్టం వచ్చినట్టు అనేస్తాం, ఏ నోటికి ఏది వస్తే అది వాగేస్తాం. కానీ దాని రియాక్షన్స్ ఏంటి, 10 మందిని 10 రకాలుగా మాట్లాడేసి 10 మంది కలిసేస్తారు, వెనకాల ఒక నెట్వర్క్ తయారవుతుంది. ఈ 10 మంది కలిసి వచ్చేటప్పుడు ఎలా వస్తారు, చుట్టుముడతారు, ఉరికే పోవు, ఒక్క మాట కూడా ఉరికే పోదు. బాబా అయితే మీ ఆలోచన కూడా వ్యర్థం పోదు అంటున్నాడు, చెడు ఆలోచన చేస్తే కూడా చెడు ప్రభావం మీ వైపుకు వచ్చి తీరుతుంది 100%. మీతో అందరూ శత్రువులుగా ప్రవర్తిస్తున్నారు కానీ మీ మనసులో ఒక్క చెడు ఆలోచన కూడా వాళ్ళ గురించి రావట్లేదనుకోండి, చూడండి కొన్ని రోజుల్లో వీళ్ళందరూ కూడా మీకు శ్రేయోభిలాషులుగా మారిపోతారు. 100% నమ్మండి, చేసి చూడండి. ఒక్కరి గురించి కూడా, మిమ్మల్ని విరోధించే వాళ్ళందరి గురించి మంచి ఆలోచించడం ప్రారంభించి చూడండి, ప్రాక్టికల్గా ఉపయోగించి చూడండి. లైఫ్లో కొన్నాళ్ళ వరకు కష్టాలు తప్పవు కానీ తర్వాత 100% అవన్నీ తిరిగి మీ వైపుకు రావాల్సిందే. ఎలాగా, మంచిని వ్యాప్తి చేస్తే ఆ మంచి తిరిగి రావాల్సిందే. నాయకులు ఎప్పుడు నిరుత్సాహపడకండి, ఎప్పుడు నిరుత్సాహపడకండి. మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి తిరుగుతారు, బాగా తిరుగుతారు, జంపింగ్స్ ఉంటాయి. గురువుని శిష్యులు పరీక్షిస్తారు, గురువుని శిష్యులు పరీక్షిస్తారు, నాయకులను అనుచరులు పరీక్షిస్తారు. రామకృష్ణ పరమహంస గారిని కూడా వివేకానందుడు పరీక్షించాడు తెలుసా, రామకృష్ణ పరమహంసను కూడా వివేకానందుడు పరీక్షించాడు, ఊరికేనే గురువుగా స్వీకరించలేదు. ఈరోజు మనం వివేకానందుడు విశ్వవ్యాప్తం చెందినటువంటి ఒక మహనీయుడిగా చూస్తున్నాం కానీ ఆ ఎనర్జీ అంతా ఎక్కడ, అస్సలైన నాయకుడు వివేకానందుడు కాదు, ఆయన బాణం నుంచి వెలువడినటువంటి, విలు నుంచి వెలువడినటువంటి బాణం మాత్రమే. అలాంటి వాళ్ళని 100 మందిని సృష్టించగలిగేటువంటి కెపాసిటీ ఉన్నవాడు వెనకాల ఉన్నాడు ఎవరైనా, రామకృష్ణ పరమహంస గురువు. ఆయన గుప్తంగా ఉన్నాడు, ఆయన నిజమైనటువంటి నాయకుడు. ఆయన పరీక్షించాడు, ఈయనకు వైరాగ్యం అన్ని రకాలుగా మాట్లాడతాడు కదా. డబ్బులు ఎప్పుడు రామకృష్ణ వంశ చేతిలో డబ్బులు తీసుకొని ఉండడు. ఏం చేస్తాడంటే ఒక రూపాయి కాయిన్ తీసుకెళ్లి ఆయన దిండు కింద పెడతాడు. ఈయన ఎలా రియాక్ట్ అవుతాడు చూద్దాం. వెళ్ళగానే ఒళ్ళు కాలినట్టుగా లేచి గంతులేస్తాడు రామకృష్ణ వంశ. ఏమైంది అంటే కింద చూస్తే క్షమించండి కింద రూపాయి పెట్టాడు డబ్బులు పెట్టాను అని. అప్పుడు అంటే నిజంగా ఈయనకు వైరాగ్యం ఉందా లేదని పరీక్షించాడు కదా ఆయన. నాయకులను కూడా పరీక్షిస్తారు. కానీ మీరు ఎటువంటి నాయకుడు, కొందరు డెమోక్రాటిక్ లీడర్స్ ఉంటారు, కొందరు అరిస్టోక్రాటిక్ లీడర్స్ ఉంటారు. అంటే కొందరుమో డిక్టేటర్లా డైరెక్షన్స్ ఇచ్చి నడిపించేటువంటి నాయకులు ఒక రకంగా ఉంటారు. కొంతమంది అందరి అభిప్రాయం తీసుకొని వెళ్లేటువంటి నాయకులు ఉంటారు. కొంతమంది విజనరీస్ ఉంటారు. కొంతమంది ఎగ్జిక్యూటర్స్ ఉంటారు. కొంతమంది ఐడియాలజీ ఇవ్వగలుగుతారు. కొంతమంది ఎగ్జిక్యూట్ కూడా చేస్తారు. కొంతమంది ఎగ్జిక్యూట్ చేయరు, ఎగ్జిక్యూషన్ వేరే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు విజన్తో వెళ్తూ ఉంటారు. రకరకాల స్టైల్స్ ఉన్నాయి లీడర్షిప్ లో. ఏ స్టైల్ అయినా సరే, ఏ విధానమైనా, ఏ పద్ధతి అయినా కానీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇంటెన్షన్ ఏమిటి, ఉద్దేశ్యం ఏమిటి, లక్ష్యం ఏమిటి, ఎటువంటి ఇంటెన్షన్ తోటి ఈ వ్యక్తి నాయకత్వాన్ని వహిస్తున్నాడు. ఈ ఇంటెన్షన్ కనుక విశాలమైనటువంటి ఇంటెన్షన్ అయితే సక్సెస్ 100% ఉంటుంది. ఎందుకు, మీరు వేసినటువంటి మొట్టమొదటి ఆ పాండ్లో, ఆ సరోవరంలో వేసినటువంటి ఆ రాయి ఏదైతే ఉందో అది వజ్రమా రత్నమా లేక ఒక రాయా, గుణమా అవగుణమా, అది ఏదైనా దాని రిజల్ట్ అదే విధంగా వస్తుంది. మిమ్మల్ని ప్రస్తుతం నమ్మకపోవచ్చు, రకరకాల పరీక్షలు పెట్టవచ్చు, కానీ అల్టిమేట్ గా అందరూ ఎంత దూరం వెళ్లిపోతారో ఇంకా అంత మంచి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, ఎందుకంటే వీళ్ళు దూరం వెళ్లిపోయినప్పుడు వీళ్ళ విలువ ఏంటో అర్థమవుతుంది. నిజమైనటువంటి సదుద్దేశం ఉన్నటువంటి నాయకుడి నుంచి అందరూ వెళ్ళిపోతే ఆ నాయకుడు సంతోషించాలి. ఎందుకంటే దూరంగా వెళ్లి చూసి అన్ని రకాలైనటువంటి చెడు అనుభవాలు కలిగి మళ్లీ పరిగెత్తుకుంటూ ఇక్కడికే రావస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళడు శాశ్వతంగా. అంత దృఢంగా ఉండేటువంటి సంకల్పం, ఎప్పుడు మన భావం కరెక్ట్ గా ఉన్నప్పుడు. ఎందుకు మనల్ని సరౌండ్ అవుతుంది అంటే చూడండి, సమస్యలు కూడా, ఆర్థిక సమస్యలు ఒకేసారి వస్తాయి, అవమానము ఒకేసారి వస్తుంది, అన్ని రకాలైనటువంటి సందర్భాలు, ఫెయిల్యూర్స్ అన్ని ఒకేసారి వస్తాయి లైఫ్ లో. ఎందుకు వస్తాయంటే ఇవన్నీ మన కర్మఫలాలు మనల్ని చుట్టుముడతాయి. ఆ పాండ్లో అల క్రియేట్ అయ్యేటప్పుడు మనకి ఏం కంట్రోల్ లేదు, వెళ్ళిపోతుంది, మనకు సంతోషంగా ఉంటుంది, దూరం వెళ్ళిపోతుంది కదా. కానీ అది తిరిగి వచ్చేటప్పుడు ఏమవుతుంది, చుట్టూ ముడుతుంది. అదే విధంగా లైఫ్ లో కూడా మనం ఏం చేసినా, ఒక్క మాట మాట్లాడినా, ఒక ఆలోచన చేసినా జాగ్రత్తగా చేయండి అని బాబా ఎందుకు చెప్తారంటే, మీరు ప్రతి ఆలోచన ఒక రిపుల్ ని క్రియేట్ చేస్తోంది, అదే మళ్ళీ మన దగ్గరికి తిరిగి వస్తుంది. ప్రతి దానిలోంచి జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి దానిలోంచి ఒక అద్భుతమైనటువంటి సత్యం. ఎవరైనా ఊహించగలరా, యాపిల్ నుంచి గురుత్వాకర్షణ శక్తి అనేటువంటిది ఉంది అనేటువంటిది డిస్కవర్ అయ్యింది అతనికి. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే దాని గురించినటువంటి అవగాహన ఉంది. ఇక్కడ న్యూటన్ ఆ రోజు యాపిల్ పడింది, కానీ ఆ రోజే పడిందా, అంతకుముందు పడలేదా, ఎన్నో యాపిల్స్ పడ్డాయి, అంతకుముందు ఆయన చూడలేదా, ఎన్నో చూశాడు ఆయన. ఆ రోజు ఏమైంది, ఆ రోజు మనస్సు దానితోటి లగ్నం అయ్యింది, కనెక్ట్ అయ్యింది, అప్పుడు దాని నుంచి అద్భుతమైనటువంటి సత్యం బయటకు వచ్చింది. అదేవిధంగా జీవితంలో మన అనేక రకాలైనటువంటి విషయాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. దానిలోంచి మనం ఏం తీసుకుంటాము అన్న దాన్ని బట్టి మన పరిణితి, మన ఎదుగుదల, మన పరిణితి ఆధారపడి ఉంటుంది. ఆ రోజు తనకు కరెక్ట్ గా కనెక్ట్ అయ్యింది. అదే ఇండియాలో గనక అప్పుడు ఆ గొప్పతనం యాపిల్లో ఉందా, లేదు కదా. లేకపోతే ఆ ముహూర్తంలో ఏమైనా ఉందా, అంటే ఆ టైంలో ఏమైనా ఉందా, టైంలో కూడా ఏం లేదు. పోనీ ఆ చెట్టులో ఉందేమో, ఇండియాలో అయితే ఆ చెట్టును ఏం చేసేవాళ్ళం, ఇప్పటికీ పూజ అయిపోతే బానే ఉండు, దసరా నాడు పెద్ద జమ్మి చెట్లన్నీ ఖాళీ అయిపోతాయి ఆ రోజు కదా. అదే కనుక ఇండియాలో ఉండుంటే ప్రతి ఒక్కడు ఒక్కొక్క ఆకు పట్టుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకునేవాడు. ఇది ఆ చెట్టుకు పూజలు జరిగిపోతుంటే ఏమో చేస్తూ ఉంటాం అసలు. కానీ అక్కడ అర్థం నేర్చుకోవాలి, దాని నుంచి ఏం నేర్చుకోగలము? ఈ పెన్నులోంచి ఏమైనా నేర్చుకోవచ్చా చెప్పండి? నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, మొండితనం విరిగిపోతుంది రైట్. మొండితనం ఉంటే పనికిరాదు, విరిగిపోతాం. అదే ఈ పెన్నులో చూడండి, పెన్ను ఓపెన్ చేయండి, ఏముంది ఇందులో? అసలు రాసేది ఏది? ఇదా ఇదా ఇది ఇది కాదు. ఇందులో ఏముంది? ఒంగగలుగుతుంది, అందుకే రాయగలుగుతుంది. ఇది వంగలేకపోతే రాయలేదు. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటో తెలుసా? వంగడం ఒక్కటే కాదు, ఇక్కడ ఇంకో అద్భుతం ఉంది. ఫ్లెక్సిబిలిటీకి బెండ్ చేయగలగడానికి తేడా. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటంటే వంగవలసిన చోట వంగి తర్వాత తన పూర్వస్థితికి రాగలగాలి. కొంతమందికి వంగడం ఉన్నాయి, వంగాలి కదా అని వంగిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా వంగిపోతూనే ఉంటారు. వీళ్ళు రిటైర్ అయ్యే టైంకి ఇలా వంగుకుంటూ వెళ్తుంటారు, పనికిరాదు. వంగవలసిన చోట వంగాలి, వెంటనే తిరిగి మన పూర్వస్థితికి వచ్చేయాలి. వంగిపోయి ఉంటే కుంగిపోతారు, అది కరెక్ట్ కాదు. వంగవలసిన చోట ఎక్కడైతే బెండ్ అవ్వాలో అక్కడ బెండ్ అవ్వాలి, ఎక్కడైతే లేచి నిలబడాలో అక్కడ నిలబడాలి, దృఢంగా ఉండవలసిన చోట దృఢంగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండవలసిన చోట ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఈ నాయకుడు బాగా వంగుతాడు కదా అని తెలిస్తే కదా, అనుచరులు కూడా చక్కగా దాన్ని లోకుగా తీసుకునే సందర్భం ఉంటుంది. అక్కడ ఏమైపోవాలి? లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా అవ్వాలి, అక్కడ రిజిడ్గా ఉండాలి. రిజిడిటీ కూడా అవసరమే, ఫ్లెక్సిబిలిటీ కూడా అవసరం. ఎక్కడ ఏది అనేది చాలా ప్రధానం. ఓన్లీ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే రీఫిల్తో మీరు రాయగలరా? రీఫిల్తోటే రాయలేము. ఇది కూడా కావాలి, రెండు లక్షణాలు కావాలి, దృఢత్వము అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ కావాలి. బాబా ఇక్కడ మనకు ఒక కొన్ని చాలా చాలా సింపుల్ అద్భుతమైనటువంటి సత్యాలు చాలా సింపుల్ గా చేశారు. ఎలాగ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఎలా నిర్ణయించుకోవాలి? లైఫ్ లో రకరకాల మనసులో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో ఏ ఆలోచన సరైనది, ఏ ఆలోచన సరైనది కాదు అన్నది ఎలా నిర్ణయించుకోవాలి? ఎవరైనా మనకి కొలమానం ఏమన్నా ఉందా? ఎలాగ దీన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ గా మీ పిల్లలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు అనేటువంటిది. ఇక్కడ మనకి ఒక స్వధర్మము అనేటువంటిది ఒకటి ఉంది. ఏమిటి ఆ స్వధర్మము అంటే మన స్వగుణం, మన స్వలక్షణం, మన ఆంతరికమైనటువంటి భావము, మన అంతర్లీనంగా ఉన్నటువంటి భావం. మన జీవితంలో మనం నేర్చుకుంటూ నేర్చుకుంటూ లైఫ్లో ఎదుగుతూ ఉన్నటువంటి సందర్భంలో మనం రెండు రకాలైనటువంటి విషయాలు మనలో ఉంటాయి. ఒక వ్యక్తిత్వంలో రెండు విషయాలు, ఒకటి ఇన్నేట్ క్వాలిటీస్ అంటాం, అంటే స్వాభావికమైనటువంటి గుణ లక్షణ విశేషాలు. రెండవది ఎక్వైర్డ్ క్వాలిటీస్. ఎక్వైర్డ్ క్వాలిటీస్ అంటే ఇతరులను చూస్తున్నప్పుడు పరిస్థితులను బట్టి మనం నేర్చుకుంటాం, అనేక విషయాలు నేర్చుకుంటాం. ఇందులో రెండు రకాలుగా నేర్చుకుంటాం. జీవితంలో నేర్చుకోవాలి అనేది ఉంటే చెడు వ్యక్తుల నుంచి కూడా నేర్చుకోవచ్చు, మంచి వ్యక్తుల నుంచి కూడా నేర్చుకోవచ్చు. ఎలాగా? చెడు వ్యక్తుల నుంచి ఏం నేర్చుకోవచ్చండి? చెడు నేర్చుకోవచ్చు. మంచి వ్యక్తుల నుంచి మంచి నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనుకుంటే దుర్యోధనుడు, ఉదాహరణలు రకరకాలుగా ఉన్నాయి మనకి పురాణాలు, దుర్యోధనుడు ఇంకా యుధిష్ఠిరుడు, వాళ్ళిద్దరిని గురువు పంపిస్తూ దుర్యోధనుడు చెప్పాడు, ప్రపంచంలో మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క పెట్టరా నాన్న అన్నాడు. ఇక యుధిష్ఠిరుడికి ఏం చెప్పారు, నువ్వు వెళ్ళి ధర్మరాజుకి చెడ్డవాళ్ళు ఎంతమంది కనిపిస్తారు ఒకసారి చూసిరా అని. ఇద్దరు వెళ్ళాడు, ఒకడన్నాడు అసలు చెడ్డ మంచివాడే లేడు ప్రపంచంలో అని. ఇంకొక వ్యక్తి వెళ్ళి అసలు చెడ్డవాడే కనిపించలేదు నాకు ప్రపంచంలో అని. అదేంటి, నిజానికి ప్రపంచంలో చెడ్డవాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు ఉన్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటి అంటే, ఏ వ్యక్తి పూర్తిగా మంచివాడు కాదు, ఏ వ్యక్తి పూర్తిగా చెడ్డవాడు కాదు. మీరు చూసే దృష్టికోణం బట్టి వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది మీకు అవగతం అవుతుంది. ప్రధానంగా మంచివాడులో చెడు లక్షణాలు ఉంటాయి, చెడు ఆలోచనలు వస్తాయండి. ఒక మంచి వ్యక్తి, అందరూ మంచి వ్యక్తి అనుకుంటున్నాం, ఆ వ్యక్తిలో కూడా చెడ్డ ఆలోచనలు వస్తాయా? చెడ్డ వ్యక్తి, ఆ చెడ్డ వ్యక్తిలో మంచి ఆలోచనలు వస్తాయా? మరి తేడా ఏంటి? చెడ్డ వ్యక్తిలో కూడా మంచి ఆలోచనలు వస్తాయి, మంచి వ్యక్తిలో కూడా చెడ్డ ఆలోచన. మరి తను మంచి ఎందుకు అయ్యాడు, అతను చెడు ఎందుకు అయ్యాడు? మంచి వ్యక్తికి కూడా చెడు ఆలోచనలు వస్తున్నాయి కానీ వాటిని అమలు చేయట్లేదు. చెడ్డ వ్యక్తిలో కూడా మంచి ఆలోచనలు వస్తున్నాయి కానీ వాటిని అమలు చేయట్లేదు. దేనిని అమలు చేస్తాము అన్న దాన్ని బట్టి మనం మంచివాళ్లమా చెడ్డవాళ్లమా అని సామాజికంగా గుర్తించబడతాము. రైట్? మనం ఎదుటి వాడిలో మంచి చూడాలి అని అంటే మంచి కనిపిస్తుంది, చెడు చూడాలంటే చెడు కనిపిస్తుంది. ఏం చూడాలి అన్నది మనం నిర్ణయించుకోవాలి, వ్యక్తిలో ఏమీ లేదు. పరమ దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా అందరూ వెలేసినటువంటి వ్యక్తిని కూడా మంచిగా పనిలో ఉపయోగించగలిగేటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటాం. అందరూ వెలేసినటువంటి వ్యక్తిని చక్కగా ఉపయోగించగలిగేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అతనిలో 99 అవలక్షణాలు ఉండి ఒక్కటే మంచి లక్షణం ఉందనుకోండి, రైట్? దీన్ని రీఇన్ఫోర్స్మెంట్ అంటారు, పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. మీరు ఆ 99 అవలక్షణాలని రోజు వెల్లవేస్తూ ఉంటే అవి రోజు రోజుకి పెరుగుతాయి. మీరు ఈ 99 అవలక్షణాలని అస్సలు ప్రస్తావించకుండా ఆ ఒకే ఒక్క సులక్షణం ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుతున్నారనుకోండి రోజు, ఏమవుతుంది? ఆ ఒక్క లక్షణం ఎంత పెద్దదవుతుందంటే ఈ 99 పోతాయి. పిల్లలతో కూడా ఇంతే, ఏం చేయొద్దో చెప్పకండి, ఎలా చూడొద్దో చెప్పకండి, ఎలా మాట్లాడొద్దో చెప్పకండి. ఏం చెప్పాలి? ఏం చేయాలో చెప్పాలి, ఏం చూడాలో చెప్పాలి, ఎలా చేయాలో చెప్పాలి, అంతే. మీరు ఏదైతే వద్దనుకుంటున్నారో దాని గురించి మాట్లాడద్దు. మాట్లాడారంటే అది రీఇన్ఫోర్స్ అయిపోతుంది. అవుతుందా? అలాగా అవుతుందా? గురువు గారు ఉన్నారు, షీలా అక్కయ్య గారు మీ అందరికీ మెడిటేషన్ నేర్పించారు కదా, రైట్? షీలా అక్కయ్య గారు చక్కగా మెడిటేషన్ అంతా నేర్పించిన తర్వాత ఆవిడ వెళ్తూ వెళ్తూ ఒక గంట సేపు అందరూ మెడిటేషన్లో ఉండండి, మెడిటేషన్ చేసే టైంలో మీకంతా వారం రోజులు ఇన్ని 3 రోజులు కోర్స్ అయిపోయింది కదా, లాస్ట్ 1 అవర్ ఫుల్గా మెడిటేషన్ చేసి వెళ్దాం. మంచిగా రాజేష్ అన్నయ్య మ్యూజిక్ పెడుతున్నారు, మంచి పాటలు వస్తాయి, అందరు మెడిటేషన్లో ధ్యానం నేర్చేసుకున్నారు కదా, అప్పటికందరూ చక్కగా ధ్యానం చేయండి, కాన్ఫిడెంట్గా ధ్యానం చేయండి, కొద్దిగా డైవర్ట్ అవ్వద్దు, చక్కగా మెడిటేషన్ చేయండి అండి. అందరూ ఎస్ ఓకే, అందరం మెడిటేషన్ చేస్తాం. ఒకసారి మొత్తం ఆర్టీసీ శ్రేయస్ కోసం అందరూ మంచిగా మెడిటేషన్ చేద్దాం అంటే అందరూ మెడిటేషన్లో కూర్చున్నారు. వెళ్తూ వెళ్తూ షీలాకే ఒక మాట చెప్పారు, ఏమన్నారు, మీరు మెడిటేషన్ చేసేటప్పుడు మధ్యలో ఎప్పుడు కూడా కోతిని గుర్తు చేయొద్దు. ఏమండి? ఏం చేయొద్దు? కోతిని గుర్తు చేయొద్దు. మీకు ఏ మెడిటేషన్ నేర్పించామో అది చేయండి, కోతిని గుర్తు. ఒక గంట తర్వాత అక్కే వచ్చారు, ఏమండి అందరు ఎలా ఉన్నారు, మెడిటేషన్ బాగా చేశారంటే చాలా బాగా చేశాం ఓకే, ఏంటి ఏ అనుభవాలు పంచుకోండి అంటే మాకు కోతి తప్ప ఒక్క కోతి తప్ప ఇంకేమీ గుర్తుకు రాలేదు. 3 రోజుల నుంచి చెప్పిన కోర్స్ అంతా పోయింది, కోతి మాత్రం మీకు లాస్ట్ 1 సెకండ్ లో చెప్పిన కోతి మాత్రం మిగిలింది. రైట్? పిల్లలకి ఏం చేయొద్దో చెప్పకండి. అదేవిధంగా నాయకులు వాళ్ళ అనుచరులకు కూడా ఏం చేయొద్దో చెప్పకూడదు, ఏం చేయాలో చెప్పాలి. డైరెక్షన్ ఫోకస్ ఇస్తున్నారు మీరు. ఏం చేయొద్దో చెప్తే ఫోకస్ అటు వెళ్ళిపోయింది, ఏం చేయాలో చెప్తే అటు ఫోకస్ అటు వెళ్ళిపోయింది. రైట్? అవసరం కదా ఇది. రైట్. ఇంకా నాయకత్వంలో అనేక సందర్భాల్లో ఒకళ్ళ అభిప్రాయం మీరు విని ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అన్నది ప్రధానం కాదు, వాళ్ళ అభిప్రాయాన్ని మీరు విన్నారా లేదా అన్నదే ప్రధానం. మీరు ఓపికగా వినండి, కానీ మీరు ఏ నిర్ణయం ఇస్తే అది ఫాలో అవుతారు. వినకపోతే మటుకు వెనకాల నుంచి ఇది ఒక ఎక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారన్నది అర్థం కావాలి. మీరు వినడానికి ఓపికండి విన్నారా మీ దగ్గర చెప్తారు, మీరు వినలేదా వేరే వాళ్ళకి వెళ్ళి చెప్తారు. ఓర్పుగా వినగలగాలి. వినేది చేస్తారా అన్నది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ విన్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. అవునా? వినడానికి కాస్త ఏం కావాలి, ఓపిక కావాలి. రైట్? ప్రతి ఒక్కరిలోనూ జనరల్గా ఒక అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కొన్ని ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, కొన్ని మెంటల్ నీడ్స్ ఉంటాయి, కొన్ని ఫిజికల్ నీడ్స్ ఉంటాయి. ఈ అవసరాలని ప్రాపర్గా అర్థం చేసుకునేటువంటి మనసు కావాలి. ఆ అవసరాలని ఒకటి అవసరం, దీనే మనం ఒక వాంట్ అని నీడ్ అని అంటాం. ఒకటేమో కోరిక, ఒకటి అవసరం. కొందరికి అవసరం ఏంటో తెలియదు కానీ కోరిక ఏంటో తెలుసు. కోరికలు వ్యక్తపరుస్తూ ఉంటారు కానీ అవసరం వేరు, కోరిక వేరు. ఈ రెండింటికి తేడా, నీడ్కి వాంట్కి ఒక తేడా ఉంది. ఒక వ్యక్తికి చాలా రెస్పెక్ట్ కావాలి, అతనికి రెస్పెక్ట్ ఇస్తే ఏమైనా చేస్తాడు, రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఏమి చేయకపోతే పర్లేదు. ఏం చేస్తాడో కూడా మనకు అర్థం కాదు. అక్కడ అతన్ని వాంట్ ఏంటి, కోరిక ఏంటి, గౌరవము, రెస్పెక్ట్ కావాలి నాకు. రెస్పెక్ట్ ఇవ్వండి, అరే రే రే ఎంత పని చేస్తాడంటే అంత పని చేస్తాడు. ఇంకొక వ్యక్తికి డబ్బు, డబ్బు కావాలి కావాలి కావాలి. మీరు ఏదైనా చేస్తాడు, డబ్బు పడేస్తే ఏదైనా చేస్తాడు, అది వాంట్. ఇక నీడ్ ఏంటి, అవసరం ఏమిటి, అవసరం ఏమిటి. ఒకటి, ఇక నాయకులు ఎప్పుడూ కూడా తమ దృష్టికోణం అవసరం వైపుకు వెళ్ళాలే కానీ కోరిక వైపుకి వెళ్ళకూడదు. ఎందుకంటే కోరిక వైపుకు వెళ్తున్నటువంటి కోరిక సడన్ గా ఆ వ్యక్తిని ఆ టైంలో మీకు వాడేసుకోవచ్చు ఆ వ్యక్తిని, కానీ లాంగ్ రన్ లో ఆ వ్యక్తే కుంగిపోతాడు, పడిపోతాడు. ఏమండి, ఎదుటి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళని మానిపులేట్ చేసేటువంటి లక్షణం పాలిటిక్స్ లో ఎక్కువ కనిపిస్తుంది కదా. వాడి వీక్నెస్ ఏంటో తెలుసుకో అంటుంటారు, వింటుంటారు కదా ఈ పదం, వాడి వీక్నెస్ ఏంటి, వాడు వాళ్ళు కలవట్లేదండి అంటే ఏంటి వాడి వీక్నెస్ ఏంటి అంటే వీక్నెస్ ని ఎక్స్ప్లాయిట్ చేయడం. అది చాలా కుతంత్రమైనటువంటి విధానం. నాయకత్వంలో ఏంటి, వాడి వీక్నెస్ అర్థమైనప్పుడు అక్కడ గురుత్వ భావన ఉంటుంది నాయకత్వంలో. ఆ బలహీనతను తెలుసుకున్నప్పుడు ఆ బలహీనతను ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి అనేటువంటిది ఇవ్వు ఇచ్చే ప్రయత్నం నాయకత్వంలో. ఇది ఒక ఒక గురువు శిష్యుడికి ఉన్నటువంటి సంబంధం లాంటిది, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థికి ఉన్నటువంటి సంబంధం లాంటిది, ఒక తల్లికి పిల్లల పైన, ఒక తండ్రికి పిల్లల పైన ఉండేటువంటి భావన లాంటిది నాయకత్వం. అందుకే పరిణితి కావాలి నాయకత్వంలో. ఆ పరిణితి లేకపోతే మనుషుల్ని వాడేసుకోవడం వస్తుంది, కానీ మనుషుల్ని తీర్చిదిద్దడం, ఉపయోగపడేలాగా వారిని తయారు చేయడం రాదు. అలాంటి వ్యక్తి ఏమవుతుంది, ఉదాహరణకి కొందరికి తాగుడు బలహీనత, పని చేయించుకోవాలంటే ఏం చేస్తుంటారు వాళ్ళతోటి? ఇది ఒక విచిత్రం, అసలు ఇది ఒక సైకాలజీ చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా, పది మంది కలిసినప్పుడు రోజు తాగేటువంటి వాడికి ఎవడైనా ఇస్తాడా? ఎవరైతే తాగమంటే నాకు తాగే అలవాటు లేదన్నాడు అనుకోండి, ఏమండి నాకు వద్దండి అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? ఎందుకు చేస్తారు? పది మంది ఇచ్చేస్తారు, నేను తాగను అంటే పది మంది ఇవ్వడానికి రెడీ అవుతారు. రోజు తాగేటువంటి వాడు పది మంది దగ్గరికి వెళ్ళినా ఒక్కడు కూడా కొద్దిగా కూడా ఎందుకు? రెండు గ్రూప్ లో ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నారు? వాడి మీద ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అవుతున్నారు ఎందుకు? ఇది ఒక విచిత్రమైన మనస్తత్వం. ఎందుకంటే ఈ వ్యక్తి తాగకుండా పది మందిలో కూర్చున్నాడు అనుకోండి, ఈ పది మందికి భయం. ఏం చేస్తాడనవచ్చు, ఈ పది మంది మనసు తింటూ ఉంటుంది, కొరికేస్తూ ఉంటుంది లోపల నుంచి. ఏమని యాక్చువల్లీ లోపల తెలుసు నేను చేస్తాను తప్పు అని, దీనివల్ల నాకు నష్టం, నా కుటుంబానికి నష్టం, ఎన్నో బాధ్యతలున్నాయి, ఉన్నదే సరిపోవడం లేదు, చేయవలసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, వేటి గురించినటువంటి ఆలోచన లేదు, అసలు సంపాదనే ఉంటుంత మాత్రం, భవిష్యత్తు గురించి ఆలోచించాలి, సమస్యలు, వీటన్నిటినీ మర్చిపోతే గొడవ దిలిపోతుంది, ఒక ఆల్టర్నేటివ్. కానీ మనసు లోపలేముంటుంది లోపల, వద్దు వద్దు తప్పు, ఇది సరైనది కాదు అని ఎప్పుడు తింటూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తుంటాం మనం? ఏం చేస్తూ. ఇప్పుడు ఈ వ్యక్తి వచ్చి పది మంది మధ్య కూర్చొని తాగకుండా మంచి నవ్వుతున్నాడు, ఏమైపోయింది? వాళ్ళ మనసులు ఏం డిస్టర్బ్ అయిపోతున్నాయి లోపల నుంచి. వాడు చూడు ఎంత చక్కగా ఉన్నాడు, ఏ నువ్వు ఉండు. ఈ ఈ లోపల నుంచి వచ్చేటువంటి ప్రెషర్ని తట్టుకోవడం కన్నా వాడిని కూడా లోపలలోకి వేసేసుకోవడమే ఈజీ, అవునా? సరే ఆలోచించండి, అందరికీ అనుభవాలే కదా ఈ సందర్భాలు. ఇన్నర్ వాయిస్, భగవంతుడిచ్చినటువంటి అద్భుత శక్తి, భగవంతుడు మనందరిలోనూ తన గుణ లక్షణాన్ని ఇచ్చాడు. మీరు తప్పు చేయడానికి అడుగు వేస్తుంటే లోపల నుంచి ఒక యుద్ధం, వద్దు చెయ్యకు, సరైంది కాదు, ధర్మం కాదు, ఒక ఇన్నర్ వాయిస్ గట్టిగా చెప్తోంది, దాని పీక నొక్కేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో దానికి ఒక్క శక్తి దొరికితే చాలు, అలాంటి వాతావరణం దొరికితే చాలు, ఒక్క చుక్క నీరు పడితే చాలు, అది మహావృక్షంగా పెరుగుతుంది. పది మంది తాగే వ్యక్తిలో ఒక్క తాగని వ్యక్తి కూర్చుంటే లోపల నుంచి ఇన్నర్ వాయిస్ లేస్తోంది, మాట్లాడుతోంది. కాస్త వాతావరణం దొరికితే చాలు, అద్భుతమైనటువంటి యోగులు మనందరిలోనూ ఉన్నారు. మొత్తం ఈ ప్రపంచాన్నే మార్చగలిగేటువంటి ఒక అద్భుతమైన శక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. కరెక్ట్ గా ఆ వ్యక్తికి ఆ వాతావరణం దొరకాలి చాలు. ఒక్క వ్యక్తి చాలు విశ్వాన్ని మార్చేయడానికి. కానీ ఆ వ్యక్తికి సరైనటువంటి ఫీడ్ దొరకట్లేదు, వాతావరణం దొరకట్లేదు ఎదగడానికి. కొద్దిగా అంకురించగానే ఈ గొడవలన్నీ ఎందుకు, వాడిని కూడా ఇందులో కలిపేస్తే ఈ టెన్షన్ అంతా పోతుంది అని వాడిని లాగేస్తున్నాం. వాడు వచ్చేసాడనుకోండి అధర్మమే పెరిగిపోతుంది. వాడు రాలేదనుకోండి మన మధ్య కూర్చుంటున్నాడు తాగట్లేదు, అందరూ తాగి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు, వీడు అందరి మధ్య కూర్చొని చాలా మంచిగా ప్రేమగా మంచి మాటలే మాట్లాడుతున్నాడు, ఏమైపోతుంది? ఏమైపోతుందండి? ఇన్నర్ వాయిస్ అందరిలోనూ పెరిగి కథం. మీరు సమాజం అంతటినీ ఏదో చెప్పి మార్చక్కర్లేదు, నిల్చోండి అక్కడ గట్టిగా ఉండండి, మీ ప్రిన్సిపల్స్ మీద మీరు ఉండండి, మొత్తం మారిపోతారు. మీరు నిలబడాలంతే నిలబడండి అక్కడ. లోపల నుంచి వచ్చేటువంటి నెగిటివ్ బయట, ఇది ఎక్వైర్డ్, నెగిటివ్ అంతా ఎక్వైర్డ్ అండి. ఇన్నర్ వాయిస్ ఒక్కటే స్వధర్మం. మీ స్వధర్మం ఎప్పుడు దారి తప్పదు. మీ స్వధర్మం కరెక్ట్. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా డైలమాలో ఉంటే ఏం డిసైడ్ చేసుకోవాలి అర్థం కానటువంటి టైంలో ఆగండి, డెసిషన్ తీసుకోకండి, కూర్చోండి, సైలెంట్ కూర్చోండి. అక్కయ్య మనకు బోధించిన విధంగా కరెక్ట్గా మెడిటేషన్ న్యూట్రల్గా ఉండండి. అప్పుడు మీ మనసును అడగండి, ఏంటి నువ్వేం కోరుకుంటున్నావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు అని మీ అంతరాత్మను అడగండి. కరెక్ట్ డైరెక్షన్ ఇస్తుంది, వెళ్ళిపోండి, ఎక్కడ చూడకండి డైరెక్షన్ వెళ్ళండి. సక్సెస్ రాదు, ఫెయిల్యూర్స్ వస్తాయి. ముందు వెళ్లే వాడిని అందరూ లాగుతారు, లాగనివ్వండి, కానీ మీ డైరెక్షన్ వదలకండి. 100% మీరు విజయాన్ని సాధిస్తారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తోటి, చిన్న స్టోరీతోటి ముగిస్తాను. దానికన్నా ముందు ఆధ్యాత్మికంగా మన అంతరాత్మలో శక్తిని ప్రతిరోజు నింపుకోవడం అవసరం. భోజనం పెడతారుగా, ఈరోజు భోజనం పెట్టకపోతే ఏం చేస్తారు? ఎందుకు పెట్టలేదని అడుగుతారు కదా. మీకు నచ్చంది ఏమైనా పెడితే ఏం చేస్తారు? నచ్చంది ఏమైనా పెడితే రకరకాల స్పందనలు, రియాక్షన్లు. సరే అవన్నీ వదిలేయండి. భోజనం కావాలి కదా, శ్వాస కావాలి కదా, ఒక్క క్షణం శ్వాస లేకుండా ఉండగలరా? లేరు కదా. ఏ విధంగా శ్వాస అవసరమో ప్రాణానికి, ఏ విధంగా అన్నం అవసరమో శక్తికి, జ్ఞానం అవసరమో ఆత్మకి. భగవంతుణ్ణి ప్రతినిత్యము తలుచుకోవడం అవసరము. ఎందుకు అంటే సూర్యుడు ఏ విధంగా శక్తిని మనకి ప్రసాదిస్తాడో భగవంతుడు కూడా మనకు శక్తిని ప్రసాదిస్తాడు. ప్రతి కర్మ చేస్తూ అన్ని పనులు చేసుకుంటూ భగవంతుడిని తలుచుకోవడం కూడా అంతే అవసరం, అప్పుడే మనలో శక్తి వస్తుంది. ఇదంతా కూడా మీ మొబైల్కి కూడా ఛార్జింగ్ అవసరమా కాదా? ఏమండి, మీ మొబైల్కి కూడా ఛార్జింగ్ అవసరమే, మరి మీ మనసుకి ఛార్జింగ్ అవసరమా కాదా? అది ప్రార్థన అవ్వచ్చు, నమాజ్ అవ్వచ్చు, అదేవిధంగా సాధన అవ్వచ్చు, ధ్యానం అవ్వచ్చు, యోగం అవ్వచ్చు. భగవంతుణ్ణి అనుసంధానం చేసుకోవడం చాలా చాలా అవసరము. ప్రతిరోజు వీలైనంత ఎక్కువగా, ఎంత శక్తి కావాలంటే అంతగా, కరెక్ట్గా డైరెక్షన్ కావాలి అంటే, ఏ పని చేసుకున్నా ముందు పూర్తిగా ఒక అవగాహనతో చేయాలి. వేలం వేరేలాగా అందరూ పరిగెడుతున్నారు కదా అని మనం కూడా పరిగెత్తకూడదు. అందరూ ఎంసెట్ రాస్తున్నారు కదా అని పిల్లల్ని కూడా ఎంసెట్ రాయి, ఇంజనీర్ అయిపో, డాక్టర్ అయిపో అంటే కాదు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. అసలు మనం వెళ్తున్న దిశ కరెక్టా కాదా, అసలు మన లక్ష్యం ఏమిటి, ఎటు వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఏం సాధించాలనుకుంటున్నాం అనేది ఆలోచించి చేయాలి. ఇప్పటి వరల్డ్లో అంత టైం లేదు. అందరం పరిగెడుతున్నాం. ఎందుకు పరిగెడుతున్నాం? అందరికన్నా ముందుకు రావాలి, అదొక్కటే ఉంది. ఏముంది? ముందుకు రావాలి ముందుకు రావాలి. మనం ఒక చాలా మంది కలిసి పరిగెడుతున్నారు, అందరూ పరిగెడుతున్నారు. ఈ పరిగెడుతూ పరిగెడుతూ ఒకరినొకరు ఒకరికన్నా ఒకరు ముందుకు వెళ్ళాలి అని, ఇక ఈలోపు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఒకరు స్పీడ్గా వెళ్ళలేకపోతున్నాడు, ఇంకోటి చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు? ఆ స్పీడ్ని అందుకోలేనప్పుడు నా స్పీడ్ అంత స్పీడ్ లేదు కదా, వాడి స్పీడ్ని తగ్గించే ప్రయత్నం. రైట్? ఇంకా అందరూ పరిగెడుతున్నారు, వాడికి అడ్డుపడుతున్నాడు ఒకడు. ఇంకొకడు ఏమయ్యాడు? ఒక నలుగురు ఐదుగురు కలిసేసి వేరే వాళ్ళని ముందుకెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు, వాళ్ళ యూనిటీ అక్కడ చూపిస్తున్నారు. ఇంకొంతమంది నలుగురు ఐదు కలిసి అందరం కలిసి ఒకరికన్నా ఒకరినొకరు పట్టుకొని ముందుకెళ్తున్నారు, ఇంకొకరు ఒకరొకరిని పట్టుకొని వేరే వాళ్ళని నిల్లనివ్వకుండా అడ్డుపడుతున్నారు. ఇక రకరకాల టెక్నిక్లు ఇవి ముందుకు వెళ్ళి, ఏమిటి లక్ష్యం ఏమిటి అంటే అందరికన్నా ముందుకు రావాలి ముందుకు రావాలి అని అందరూ పరిగెడుతున్నారు. ఇందులో సడన్ గా ఒక వ్యక్తికి ఒక డౌట్ వచ్చేది, ప్రశ్న వచ్చేది. ఏమిటా ప్రశ్న అంటే, అసలు ఎందుకు పరిగెడుతున్నాము అని ఒక డౌట్ వచ్చేది. ఎందుకు ఇంత పరుగు, దేనికోసం, ఏం సాధించడానికి పరిగెడుతున్నాం? పక్కవాడిని అడిగాడు, అసలు ఎందుకు పరిగెడుతున్నాం మనం? అతనికి తెలుసా? తెలియదు. ఏం చెప్తాడు అతను? అతనికి తెలియదు కదా, తెలియదని చెప్పడు మనం. వాడు ఎప్పుడు తెలుసా అంటే తెలియదని చెప్పేస్తే గొడవ తెలిపోతుంది. వాడు కనీసం కరెక్ట్ ఆన్సర్ కోసం కృషి చేస్తాడు, తెలియదని చెప్పడు. ఏమంటాడు? నీకేం పని లేదా, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇలాంటి ఆలోచిస్తే వెనకబడిపోతావు, నువ్వు ముందుకెళ్ళు, పరిగెత్తు. నువ్వు ముందుకెలా వెళ్ళాలి అన్నది ఆలోచించగానే ఎందుకు పరిగెడుతున్నావు ఆలోచిస్తే ఉపయోగం ఏంటి, వెనకబడిపోతావు అంట. సరే ఇతనికి కాదని ఇంకొకడిని అడుగుతాడు. అందరూ అదే చెప్తున్నారు, ముందుకెళ్ళు ముందు. ఏదైనా డౌట్ వచ్చింది, ఏదో ఏదో గడబడి ఉంది, ఎందుకు పరిగెడుతున్నామో అర్థం కావట్లేదు. సరే ఎక్కడికి పరిగెడుతున్నాం మనం అని అడిగాడు. ఎక్కడైతే నీకెందుకు ముందుకు రావడం గురించి ఆలోచించు, ఎందుకు పరిగెడు, ఎక్కడికి వెళ్తున్నావు, ముందుకు రా, ముందుకెళ్ళడానికి పరిగెడుతున్నావు అంతే. ఏదో గడబడి ఉంది అని తనకి డౌట్ వచ్చి అందరిని అడుగుతున్నాడు. పరిగెడుతున్నాడు, ఆపలేదు, కానీ అందరిని అడుగుతున్నాడు, ఎవరు చెప్పలేదు. ఇలా కాదు అని చెప్పి తనకి ఒక ఆలోచన. ఏమిటి, అసలు నేను ఎందుకు పరిగెడుతున్నానో నాకు తెలియాలి, ఎక్కడికి పరిగెడుతున్నారో నాకు తెలియాలి, అది తెలిసాకే నేను పరిగెత్తాలి అని మనసులో బాగా ఆలోచన వస్తుంది. మెల్లగా స్లో అయిపోయాడు ఇతను. స్లో అయిపోతే ఫ్రెండ్స్ అందరు ఏమన్నాడు? వెనకబడిపోతున్నావు, వెనకబడిపోతున్నావు, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆపేసాయి, ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళు. వినలే, స్లో అయిపోయాడు. ఇంకాసేపు అయిన తర్వాత ఆగిపోయాడు. అలా చూస్తున్నాడు, వీళ్ళందరూ పరిగెడుతున్నారు. ఈ పరిగెట్టేవాళ్ళు పడేసుకుంటున్నారు, లేస్తున్నారు, ఒకరినొకరు అడ్డుపడుతున్నారు, పరిగెడుతున్నారు, ముందుకెళ్తున్నారు, పరిగెడుతున్నారు. సైలెంట్గా చూశాడు కాసేపు. సైలెంట్గా చూసి తనకు ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చింది అంటే, అసలు నేను ఎక్కడి నుంచి ప్రారంభించానో ముందు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి కూర్చొని అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది క్లియర్గా అయిన తర్వాత నేను పరిగెత్తాలి అనుకొని సైలెంట్గా వెనక్కి తిరిగాడు. పరిగెత్తలే, ఆలోచించుకుంటూ కాన్ఫిడెంట్గా అలా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ ఎక్కడి నుంచి మొదలెట్టాడో అక్కడి వైపుకి వెళ్తున్నాడు. ఇక వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళకి డౌట్ రావడం మొదలెట్టింది. మనందరం ఇటు వెళ్తున్నాం కదా, ఇప్పుడు ఒక్కడే ఇటువైపు వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు? అందులోనూ చాలా కాన్ఫిడెంట్ గాను క్లియర్ గాను డిటర్మిన్డ్ గా వెళ్తున్నాడు ఒక్కడే. ఇట్లా గంభీరంగా వెళ్ళిపోతున్నాడు ఒక్కడే, వెనక్కి ఒక్కడే వెళ్తున్నాడు. వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటే, మనందరికీ తెలియని ఏదో వాడికి తెలిసింది. మనం దేనికోసమైతే పరిగెడుతున్నాం, అది ఇటువైపు కాదేమో అటువైపు ఉందేమో అని ఒక డౌట్ వచ్చింది. వచ్చింది కదా, మనం వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదేమో, అదే కరెక్ట్ ఏమో. మెల్లగా కొద్దిమంది స్లో అయ్యారు. మిగిలిన అన్న ఎందుకు, మీరెందుకు స్లో అవుతున్నారు, వాడు పిచ్చివాడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మెల్లగా గ్రూప్ డివైడ్ అయిపోయింది. వీళ్ళకి డౌట్ వచ్చి ఇదే కరెక్ట్ డైరెక్షన్ నాకు అనిపిస్తుంది అని. ఎందుకంటే ఏం డైరెక్షన్ లేదు కదా, అటే ఉంటో తెలియదు. అటు అందరు పరిగెడుతున్నారు, ఇటు ఒక్కడే వెళ్తున్నాడు, ఇటు ఏదన్నా ఉందేమో అని డౌట్. ఇప్పుడు వీళ్ళు కొద్ది కొద్ది మంది వెనక్కి తిరిగారు. మెల్లగా వీళ్ళు కూడా ఇట అట అట ఇట అని ఆలోచిస్తున్నారు. వీళ్ళు మధ్యలో ఉన్నారు. ఇంకొంతమంది దూరం వెళ్ళిన తర్వాత ఒక్కడటి వెళ్తున్నాడు, సగం ఆగిపోయారు. ఇంకొంత మనం ఏమో ఇటు పరిగెడుతున్నాం. వీళ్ళు ఆగారు అంటే ఏదో ఉంది ఇక్కడ, మళ్ళీ మనం వెనకబడిపోతాయేమో అని చెప్పి అటు వెళ్ళేటువంటి వాళ్ళు పరిగెత్తుకుంటూ ఇటు రావడం మొదలుపెట్టారు. ఇక చూడండి మళ్ళీ మొదలయ్యింది. ఏం మొదలయ్యింది? పరిగెత్తడం మొదలయ్యింది. మళ్ళీ ఇటు మెజారిటీ అయిపోయింది, అటు మైనారిటీ అయిపోయింది. ఇక లాస్ట్ లో మిగిలిన వాళ్ళు, ఇప్పుడు చూడండి విచిత్రం, ఇంతకు ముందు ఫస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు లాస్ట్ అయిపోయారు. ఇక్కడ లాస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారు? ఫస్ట్ అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ ఉన్న వాళ్ళలో ఇన్సెక్యూరిటీ మొదలైంది. ఏం ఇన్సెక్యూరిటీ మొదలైంది? అర్రే రే రే రే, ఏదో పొరపాటు జరిగిపోయి మనం వెనకబడిపోయాము కదా అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, డబుల్ స్పీడ్తో ముందుకు రావడం మొదలుపెట్టారు. చాలా స్పీడ్తో ముందుకొచ్చి వీళ్ళందరినీ దాటి ముందుకెళ్ళిపోతున్నారు. అప్పుడు వీళ్ళు ఆగిపోయిన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ ఆగిపోయిన వాళ్ళందరినీ దాటిపోయి ఆ వెనకొన్న వాళ్ళు ముందుకెళ్ళిపోతుంటే, అరే మళ్ళీ మనం కూడా ఇక్కడ కూడా వెనకబడిపోతున్నామని వీళ్ళందరూ పరిగెత్తారు. వీళ్ళందరూ పరిగెడుతూ పరిగెడుతూ ఆ ముందు ఒక్కడ నడుచుకుంటున్నటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, విచిత్రం ఏంటంటే వాడిని కూడా దాటి ముందుకెళ్ళిపోతున్నారు. కానీ ఎందుకు వెళ్తున్నారో తెలియదు, డైరెక్షన్ లేదు, పర్పస్ లేదు, కేవలం పరుగుంది, నెంబర్ వన్ లో రావాలి అన్నదే ఉంది. ఇప్పుడు ఇతను పరిగెత్తట్లేదు. ముందు ఎంత స్లోగా వెళ్తున్నాడో ఇప్పుడు కూడా అంతే స్లోగా వెళ్తున్నాడు. ఎందుకంటే ఇతనికి తెలుసు వీళ్ళందరూ అటు కూడా పరిగెట్టిన తర్వాత మళ్ళీ ఎటు వెళ్ళాలో తెలియదు వీళ్ళకి. కానీ తను ఎందుకు వెళ్తున్నాడో తెలుసు. ఇతను నాయకుడు. క్లారిటీ ఒక్కడికే ఉంది. జీవితంలో కూడా అందరూ పరిగెడుతున్నారు కాబట్టి పరిగెత్తకండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, కూర్చొని నిర్ణయించుకోండి. మీ అంతరాత్మను అడగండి, స్పష్టంగా జవాబు దొరుకుతుంది. అప్పుడు మీ డైరెక్షన్ డిసైడ్. మీకే డైరెక్షన్ తెలియనప్పుడు మీ వాళ్ళందరినీ డైరెక్షన్లో తీసుకెళ్లలేరు. వాళ్ళు వెర్రి అటంటే అటుకుతారు, ఇటంటే ఉటుకుతారు. మీరే టర్లాలి అన్నది నిర్ణయించుకోండి. అది బాబా ఇచ్చేటువంటి ఈ మెడిటేషన్ ద్వారా ఈ జ్ఞానం మీకు ఆ డైరెక్షన్ తెలుసుకోవడంలో ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఈ మెడిటేషన్ జీవితంలోని ఒక భాగంగా మార్చుకోండి. ఏదో 4 రోజులు వినేసేకపోవడం కాదు, దీన్ని ఒక విధానంగా మార్చుకున్నప్పుడు కరెక్ట్ గా దీన్ని ప్రతి క్షణం ఉపయోగించుకోండి. ఓం శాంతి.
ज्ञान से अंतर मन की प्यास बुझालो राजयोग सद ज्ञान से जीवन को ज्योतिर्मय कर लो सुख का ये आधार है सुख का ये आधार है भर लो अपने दिल का दामन भर लो अपने दिल का दामन ईश्वर के गुणगान से अंतर मन की प्यास बुझा लो राजयोग सद ज्ञान से अंतर मन की प्यास बुझा लो राजयोग सद ज्ञान से जीवन को ज्योतिर्मय कर लो
कर्तव्य మన రామకృష్ణ బ్రదర్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. చాలా చాలా అద్భుతమైన క్లాస్ లీడర్షిప్ గురించి మీకు అందరికీ మంచిగా అవగాహన కూడా ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పారు, ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చెప్పారు. సో మీరు ఈ అగ్రీ అవుతున్నారా? ఈ విషయాలు ఎంతో చక్కగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఎందుకంటే ఈజ్ ద సైకాలజిస్ట్ ఆల్సో అండ్ ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వేరే వేరే మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా చేపిస్తారు, మేనేజ్మెంట్ క్లాసెస్ వాళ్ళకి ఆ కంటెంట్ తయారు చేసి కూడా ఇస్తూ ఉంటారు. సో చాలా ఎక్స్పీరియన్స్ అన్న చెప్పిన ప్రతి ఒక్క ఇష్యూ చిన్న విషయం ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు చెప్పారు. సో ఇది మీరు ఎప్పుడైతే మీ లీడర్షిప్ లో ఉపయోగిస్తారో ఖచ్చితంగా మీకు చేంజ్ కనపడుతుంది. అందుకనే ఆయన ఇప్పుడు లేకపోయినా వన్స్ అగైన్ అ బిగ్ అప్లాస్ ఫర్ హిమ్ రామకృష్ణ బ్రదర్.